गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्रीनाथपरमात्मने नमः
ओम श्री नान परमात्मने नमः थैंक यू भीष्मा కృష్ణాష్టమి కదా రేపు సో కృష్ణాష్టమి సందర్భంగా మన టీచర్లతో అయితే బాగుంటుందని చెప్పి సౌగంధిక గారు మాట్లాడతారు ఈరోజు సౌగంధిక అంటే ఒకసారి ఇద్దరు మాట్లాడారు కృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు మనకి సత్సంగం చెప్తారు నేను సౌగంధికి ఇచ్చే ముందు ఒక చిన్న సంఘటన నాన్నగారితో మాకు జరిగింది చాలా స్వీట్ అనమాట ఈ మెమరీ అందుకు ఒకసారి చెప్పేసి సౌగంధిక అంటికి ఇచ్చేద్దాం యాక్చువల్గా ఈ కోయంబత్తూర్ నుంచి ఎక్కువ వెళ్లేవాళ్ళం కదా సౌగంధిక నాన్నగారితో కేరళ వెళ్లేవాళ్ళం ఎక్కువ ఈ గురువాయూరు కాలడి అవిని ఒకసారి అలా ట్రావెల్ చేసినప్పుడు ఒక కృష్ణుడి గుడి దగ్గర ఆగామన్నమాట ఆగితే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ పూజారి మాకు ఎదురొచ్చేసారు ఆ గుడిలో పూజారి ఎదురొచ్చారు ఇది వరకు ఆ గుడికి మేము వెళ్ళలేదు నాన్నగారు ఎవరో తెలియదు అసలు నాన్నగారు భక్తులు నాన్నగారు ఎవరో ఆ పంతులు గారికి తెలియదు ఆ ఎదురు చూస్తూ మేము వచ్చరికి గబగబా ముందుకు వచ్చేసి నాన్నగారికి కాళ్ళకి దండం పెట్టి మీకోసం ఎదురు చూస్తున్నాను ఆ రాత్రి నాకు ఎదురు చూస్తున్నారు రాత్రి ఆయనకి కలలోకి నాన్నగారు వచ్చారు అదే కృష్ణుడు సారీ కళలోకి కృష్ణుడు వచ్చారు ఆయన ఆ గుళ్ళో పూజారు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గుళ్ళో పూజారు కృష్ణుడు ఎప్పుడు ఆయన కళ్ళలోకి రాలేదు అదే కృష్ణుడు కళ్ళలోకి రావడం ఆయనకి కృష్ణుడు కళ్ళలోకి వచ్చి నా అంశ నాకు సంబంధించిన వారు రేపు వస్తున్నారు భక్తులతో పాటు వస్తున్నారు అని చెప్పి క్షీరాణం చేసి పెట్టం అది ఎక్కువ క్షీరాణం చేసి నైవేద్యంగా పెట్టి వాళ్ళు వచ్చాక వాళ్ళకి పెట్టమని చెప్పారు అది సో ఆయన మొత్తం చేసి పెద్ద గిన్నెడు అనమాట నేను నాకు సుచిత్ర కృష్ణరాజు గారు విజయ ఆంటీ ఇంకెవరెవరు ఉన్నాం మొత్తం 7-8 మంది ఉన్నాం నాన్నగారితో పాటు సో ఆ గుడికి వెళ్ళి అదే ఆయన లోపలికి తీసుకెళ్లి పూజ అంతా చేయించి ఇంకా నాన్నగారు అయితే అసలు అంటే ముసిముసి నవ్వులు నవ్వుతారు కదా ఓహో కృష్ణుడు చెప్పాడండి మేము వస్తున్నాం కృష్ణుడు చెప్పాడండి అన్నారు అనమాట నైవేద్యం పెట్టి తర్వాత బయటికి ఆ పెద్ద గిన్నె బయటికి తీసుకొచ్చాడు అనమాట నాన్నగారు కొంచెం అంటే ఈ ఆకులో నాన్నగారికి ఆకులో ఆ గరిటతోటి కొంచెం వేశాక తిని ఆయన ఏమన్నారంటే కృష్ణుడు మన కోసం ప్రత్యేకం వండించిన ప్రసాదం ఇది ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసేయండి అని చెప్పారు అది చూస్తేనేమో పెద్ద గిన్నె చాలా పెద్ద గిన్నె అదేమో వేడివేడిగా ఉందనమాట మేము 7 ఎంతమంది ఉన్నాము మొత్తం ఇంకా ఫినిష్ చేసే వరకు ఊరుకోలేదు నాన్నగారు మాకు ఫుల్ అయిపోయినా ఒక్క మెతుకు కూడా వదలడానికి వీల్లేదు కృష్ణుడు స్వయంగా చేయించిన ప్రసాదం అన్నారనమాట అంటే ఎంత స్వీట్ అంటే ఆయనతో మెమరీస్ అలా ఎన్నో కదా మనకి నాన్నగారితో. ఐ మీన్ మనల్ని అందరూ కూడా ఆయన కృష్ణుడు మనల్ని గోపికలు కింద పోలుస్తూ ఉంటారు కదా మోస్ట్లీ. మనం ఈ రోజు అంటే గోపికలు కృష్ణుడు గురించి చెప్పుకున్నంత మాధుర్యం ఏముంటుంది, ఉద్ధవుడికి ఆశ్చర్యం కలిగింది. సో అదే ఉద్ధవుని పంపిస్తారు కదా ప్రత్యేకం గోపికల దగ్గరికి, నీకు ఇఫ్ యు వాంట్ అంటే కృష్ణుడి గురించి తెలియాలంటే రైట్. సో చెప్పండి
అనమాట.
అదే అంటే జ్ఞానానికి సంబంధించిన భక్తుడిని అనుకుంటూ ఉంటే అసలు ముందు గోపికల్ని చూసినప్పుడు కృష్ణుడు పంపుతాడు కదా. అదిని ఈ సంఘటన నేను చెప్పను మీరే చెప్తారు కానీ అదే భీష్ముడి గురించి నాన్నగారు చెప్పినప్పుడు దూకేసేవారు కుర్చీలోంచి, లిటరల్ గా దూకేసేవారు,
బొంగిపోయేది
అంటే జ్ఞానం గురించి మేము ఎన్ని గంటలు అయినా చెప్పగలం కానీ భక్తి గురించి మేము చెప్పలేమండి అనేవారు అన్నమాట. సో మీరు స్టార్ట్ చేయండి
ఆంటీ. కవిరాజ్
కవిరాజ్ సో నేను మీ టైం ఎక్కువ తీసుకొని స్టార్ట్ చేయండి ఆంటీ మీరు.
ఓకే అమ్మా. అందరికీ నమస్కారం అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ హరమే పరమాత్మని ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. రేపు కృష్ణాష్టమి అండి. కృష్ణాష్టమి అంటారు, గోకులాష్టమి అంటారు, అయితే జన్మాష్టమి అంటారు. కృష్ణుడు తల్లి గర్భంలో నుంచి బయటకు రాలేదంటండి. కృష్ణుడు పుట్టిన వాడి వలె కనిపించాడు. శ్రీకృష్ణుడు శంఖము చక్రము అవన్నీ ధరించి గద అవన్నీ అయితే వాళ్ళు అనుకుంటారంట వీడు మన బిడ్డ కాదు నారాయణని వాసుదేవుడికి దేవకి కూడా అర్థమైందండి. వెంటనే భగవంతుడు తన మాయాశక్తితో శిశురూపం ధరించాడంటండి. ధరించి చెప్పాడంట. ఏమని చెప్పాడంటే నన్ను గోకులంకి తీసుకుని పోయి అక్కడ యశోద దగ్గర పడుకోబెట్టి యశోద పక్కలో ఉన్న పాపను తీసుకురమ్మని చెప్పాడంట. అంటే పుట్టగానే మాట్లాడిన వాడు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారా అని అంటే శ్రీకృష్ణుడు ఒక్కడే అనమాట. అప్పుడు వసుదేవుడు కృష్ణుడిని బయటకు తీసుకొచ్చాడండి. వాన వస్తోంది, వర్షాకాలం కదా, వాన వస్తుందన్నమాట. ఆ వానని కాపాడడానికంట శ్రీకృష్ణుడిని ఆ చిన్న బాబుని ఆదిశేషుడు ఉంటాడు కదండి, తన పడగలను గొడుగులాగా ఇలా విప్పి వర్షం నీళ్లు కృష్ణుడి మీద పడకుండా అలాగ గొడుగులాగా పట్టాడంటండి. ప్రవాహంతో పొంగుతుందంట యమునా నది. అదే వసుదేవుడికి ఆ యమునా నది నడుస్తుంటే దారిచ్చిందంటండి. వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆ పాపను తీసుకొని వచ్చి దేవుడికి పక్కన పడుకోబెట్టాడంట. ఇది వసుదేవుడికి తప్పించి ఎవరికి తెలియకుండా పరమాత్మ మాయ చేశాడంటండి. అయితే యశోద దగ్గర ఉన్న పాప దుర్గా యొక్క అవతారం అన్నమాట. దేవకి జన్మించింది విష్ణు యొక్క అవతారము, యశోదకి జన్మించిందేమో దుర్గ యొక్క అవతారం అన్నమాట. దేవకి దేవు పాప పుట్టిందని కంసుడికి తెలియపరుస్తాడండి. దేవకి పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపుకుంటూ వస్తాడనమాట. ఇది అష్టమ గర్భం. ఆ పాపని పైకి ఎగరేసి కత్తితోటి నరకడానికి చూశాడనమాట కంసుడు. ఆ పాప కిందకి రాకుండా పైకి వెళ్ళిపోయింది. నిన్ను నేను చంపను, నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయిందనమాట. అయితే అప్పుడు అప్పటి నుంచి కంసుడు ఆ రోజుల్లో పుట్టిన పసిపిల్లలు ఎవరి ఇంట్లో పుట్టినా కానీ చంపేయమని రాక్షసులను పంపిస్తాడనమాట. అయితే గోకులానికి మొదట పూతన అనే రాక్షసుని పంపాడండి. పూతన ఏం చేసిందంటే కృష్ణుడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆ ఎత్తుకున్న కృష్ణుడికి విషం పాలు పట్టించిందండి. తర్వాత ఆ పాలన్నీ తాగేసి లోపల రక్తం కూడా తాగేస్తాడండి పూతనది. తాగేసేసి తాగేస్తే ఆమె చచ్చిపోయిందనమాట. అయితే వీడు బాలుడే కదా అని అనుకుంటారు, వీడు మహావిష్ణువు అని వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఆమె చంపేసేసి ఆమెకు మోక్షం ఇచ్చాడనమాట శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆమె కావాలని కోపంతో ద్వేషంతో కృష్ణునికి విషం పాలు పట్టలేదు కదండి, కంసుడు ఆజ్ఞ ప్రకారం చేసింది కాబట్టి. ఆ పూతన అంటే ఏంటంటే కొంచెం కూడా పవిత్రత లేనిది అనమాట ఆ రాక్షసి. ఆ పూతన అనే రాక్షసికి పూతన్న నా అంటే నో అనమాట, ఏం లేదామకి అంటే పవిత్రత లేదు. అయితే కృష్ణుడు ఏం చేశాడు, విషం పాలని తాగేసి రక్తమంతా తాగేసి ఆమెకి పవిత్రత చేకూర్చి అప్పుడు ఆమెకి మోక్షాన్ని ఇచ్చాడు అనమాట. గోకులంలోనే కంసుడు పంపిన అనేక మంది రాక్షసుని చంపాడండి. గోకులంలో ఉండగా ఆవుల్ని కాశాడు, అక్కడే గోవర్ధన గిరి పర్వతం కూడా ఎత్తాడనమాట. ఒకసారి కృష్ణుడు మట్టి తింటున్నాడు అనమాట, వాళ్ళ అమ్మ కొట్టడానికి వచ్చింది. అయితే కొట్టడానికి చెయ్యి ఎత్తేటప్పటికి వాడికి భయం వేసినట్లు ఏడుస్తూ నోరు తెరిచాడు అనమాట. ఆ నోట్లో తల్లికి 14 లోకాలు చూపించాడు అనమాట. అంటే అసలు కృష్ణుడు శ్రావణ మాసంలో అష్టమి రోజున పుట్టాడండి. అయితే అర్ధరాత్రి 12 పుట్టాడు అనమాట. కృష్ణుడు ఎక్కువ వెన్న తింటాడు, అందుకే కొంతమంది వెన్న పూస నైవేద్యం పెట్టి ఆ వెన్న పూసని నైవేద్యంగా తీసుకుంటారు. దాని అర్థం ఏంటంటే వెన్న పూస ఎంత మృదువుగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మన మనస్సు కూడా అంత మృదువుగా అయితేనంటే అండి పరమాత్మ మనకు తెలియకుండానే మీ మనస్సుని తినేస్తాడు అని చెప్తున్నారు నాన్నగారు. అంటే మీ అహంకారాన్ని తినేసి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తారన్నమాట. అది మనకు తెలియకుండా చేస్తారన్నమాట, అది వెన్న దొంగ అంటే అనమాట. అయితే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇందులో 16 అక్షరాలు ఉన్నాయండి. ఈ 16 అక్షరాలు కలియుగానికి మహామంత్రమని బ్రహ్మదేవుడు నారదుడికి బోధించాడంటండి. అంటే మనకి దశావతారాలు ఉన్నాయి కదా, అందులో రామావతారము కృష్ణావతారము ముఖ్యమైన అవతారాలు అనమాట. కృష్ణం వందే జగద్గురు అంటే కృష్ణుడు ఈ జగత్తుకు గురు అయిన కృష్ణ పరమాత్మకు నమస్కారం. కృష్ణ వందే జగద్గురు అంటే ఏంటి అంటే జగత్తుకు గురు అయిన కృష్ణ పరమాత్మకు నమస్కారం. అంటే ఏం చెప్తున్నారు నాన్నగారు, శ్రీకృష్ణుడు మన భారతదేశానికి గురు అని చెప్పలేదండి, హిందువులకి గురు అని చెప్పలేదు, ఆయన జగత్తుకు హోల్ జగత్తుకు అనమాట ఆయన గురు అనమాట. అయితే ఒక్క ఆత్మవిద్య కాదండి కృష్ణుడికి తెలిసింది, అసలు ఆయన తెలియని విషయం ఏమీ లేదు. ఆయన సర్వజ్ఞుడు. రాముడేమో 9వ రోజు జన్మించాడు, కృష్ణుడేమో 8వ రోజు జన్మించాడు. మనమేమో అష్టమ నవలు మంచివి కావనుకుంటాం కదండి, 8వ రోజులో ఈ భగవంతుడు అవతారం తీసుకున్నాడు అనమాట. అసలు రాముడికి కృష్ణుడికి తేడా ఏంటంటే రాముడు మహారాజు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినా ఆయనతో మన సన్నిహితంగా తిరగలేము, ఎందుకంటే ఆయన మహారాజు కాబట్టి. అదే కృష్ణుడు అనుకోండి, కృష్ణుడు సోషలిస్ట్ భావాలు అనమాట, అన్ని కృష్ణుడికి ఉన్నవన్నీ సోషలిస్ట్ భావాలు. ఆయనకు అందరూ స్నేహితులే, గొర్రెలు కాచుకునేవారు, గోపికలు, మొత్తం అందరూ ఆయనకు సహచరులు అనమాట, అందరితో కలిసి తిరిగేవాడు. కృష్ణావతారాన్ని పూర్ణావతారం అంటారండి, అంటే భగవంతుడి దగ్గర ఎన్ని కళలు ఉన్నాయో, ఎన్ని శక్తులు ఉన్నాయో, అన్ని కళలతోటి అన్ని శక్తులతోటి ఈ భూమి మీద శరీరం ధరించిన వాడే కృష్ణస్వామి అనమాట. కృష్ణ జన్మస్థానం అయిన మధురలో జైలు దగ్గర చూస్తే అక్కడ కృష్ణుడు పుట్టాడని రాయలేదండి, పుట్టిన వాణి వలె కనిపించాడు అని రాశాడు. అంటే ఏంటంటే దేవకి వసుదేవుడికి వివాహం అయిన తర్వాత చెల్లెలంటే చాలా ఇష్టం అనమాట కంసుడికి. మొదటిసారి అత్తవారింటికి వాళ్ళిద్దరిని రథంలో కూర్చోబెట్టుకుని అత్తగారింటికి తీసుకెళ్తుంటే అశరీర వాణి ఏం పలికిందంటే, దేవకి పుట్టే అష్టమ గర్భంలో పుట్టే అబ్బాయి నిన్ను చంపుతాడు అని చెప్పుద్దనమాట. అంత భయపడిపోతాడు, భయపడిపోయి వెంటనే ఇద్దరిని జైల్లో పెట్టేస్తాడు. అడ్డొచ్చిన ఉగ్రసేను తన తండ్రి కూడా జైల్లో పెట్టేస్తాడు అనమాట. వరుసగా దేవకి పిల్లలు పుట్టు వచ్చారండి, పుట్టగానే కంసుడికి ఇచ్చేస్తే పిల్లలందరినీ చంపేసేవాడు 8వ అష్టమ గర్భంలో. అప్పుడు ఏమైందంటే కృష్ణ విష్ణుమూర్తి ఆ శంఖ చక్రాలతో దర్శనం ఇచ్చాడు, దర్శనమిచ్చి వాళ్ళకి చూపించాడు అన్నమాట విష్ణు యొక్క విగ్రహాన్ని, తన స్వరూపాన్ని చూపించాడు అనమాట. అది పుట్టడం అంటే, అంటే మా అందరికీ పిల్లలు పుట్టినట్లు ఆయన పుట్టలేదన్నమాట, జస్ట్ శంఖము చక్రంతో ఆయన దర్శనం ఇచ్చారు, అదే పుట్టడం. ఎందుకంటే పరమాత్మ పుట్టుకే ఏమిటి, జనన మరణాలతో ఆయనకు సంబంధం లేదు కదా. కృష్ణుడి యొక్క క్షేత్రాల్లో బృందావనము, రేపల్లి, మధుర, ద్వారక ముఖ్యమైనవి అన్నమాట. అయితే కృష్ణుడు శరీరాన్ని తీసుకునేది మధురలో నుండి, శరీరాన్ని విడిచిపెట్టింది గుజరాత్. అంటే ఇక్కడ మధురలోనేమో శరీరం తీసుకున్న వాడి వల్ల కనిపించాడు, అక్కడ గుజరాత్ లోనేమో శరీరం విడిచిపెట్టిన వాడి వల్ల కనిపించాడు. ఆయన శరీరం ఉన్నా శరీరంలో లేని వాడే, శరీరం లేనివాడు అంటే ఆ శరీరానికి ఆయనకి ఏమీ సంబంధం లేదన్నమాట. నాన్నగారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాముని ఎక్కువ మంది ఆరాధిస్తారంటండి, గుజరాత్ లో కృష్ణుని ఎక్కువ ఆరాధిస్తారనమాట. అయితే ఉషా నాన్నగారు ఒక నాన్నగారు జరిగిన ఒక సంఘటన చెప్తున్నారు, నాన్నగారి అనుభవంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు నాన్నగారు ఒక రోజు. ఆయన మాటల్లోనే చెప్తాను ఏంటంటే, నాన్నగారు చెప్తున్నారు ఒక రోజు, నాన్నగారు కంటండి 4 రోజుల క్రితట నాన్నగారు జరిగిన అనుభవం చెప్తున్నానని చెప్పి, నేను కృష్ణ భక్తుని కాకపోయినా పరమాత్మ నాకు ఒక మహిమ చేసి చూపించాడు, ఎవరో భక్తులు నాకు పూరి జగన్నాథుడు బొమ్మ ఇచ్చారు, ఆ బొమ్మకి కాళ్ళు చేతులు ఉండవు, పెద్ద ముఖం ఉంటుంది, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, నేను ఆ బొమ్మ వంక అలా చూస్తున్నాను, అలా చూస్తూ ఉంటే నా శరీరం సడన్ గా అదృశ్యమైంది, నాన్నగారి శరీరం అదృశ్యమైంది అంటండి. అంటే చూసే వారికి మాత్రం నా శరీరం ఇక్కడ ఉన్నట్లు అనిపించిన వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, అంటే నాకు సడన్ గా అదృశ్యమైంది అని చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తుందంట నాన్నగారి శరీరం ఉన్నట్లే, నాన్నగారి శరీరం అదృశ్యమైందంట. ఆ టైంలో నాకు ఎలా తోచిందంటే, ఉన్నది ఒక్కటే, అదే చైతన్యం, అది తప్పించి సర్వం శూన్యం అనిపించిందని చెప్తున్నారు నాన్నగారు. అక్కడ కూడా నేను ఉన్నానన్న సంఘటన నాకు తెలుస్తోంది, మిగతా అదంతా శూన్యంగా ఉంది. అంటే ఈ 3 శరీరాలు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 శూన్యం అంటండి. 3 కాలాలు అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, అన్ని 100కి 100 పాళ్ళు అసత్యం కింద కనిపించాయంట. పూర్వం మనం ధరించిన దేహాలు, ఈ దేహము, రాబోయే దేహాలు అన్ని మాయ దేహాలే అనిపించిందంట. అయితే ఈ శరీరం నాది అని ఇప్పుడు ఎంత గట్టిగా అనుకుంటున్నానో అంత గట్టిగా ఇది మాయ అనేటువంటి ఆ అనుభవాన్ని నాకు జగన్నాథుడు ప్రసాదించాడని చెప్తున్నారండి నాన్నగారు. అన్నారు నేను ఆయన భక్తుడిని కాకపోయినా పరమాత్మ నాకు అనుభవాన్ని ప్రసాదించాడు అని. మీరు నా మాటని కాదనవచ్చు కానీ నా అనుభవాన్ని ఎలా కాదంటారు అని చెప్తున్నాడండి. కృష్ణుడు వెన్న దొంగ అంటే ఏదో వెన్న పూస దొంగతనం చేసి తినేస్తాడని కాదండి, వెన్న పూస ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా మీ మనసు అయితే మీ మనసుని స్వీకరిస్తానని చెప్పాడు కదండి శ్రీకృష్ణుడి బాలలీలలో. నాన్నగారు చెప్పింది కృష్ణుడి కథ ఒకటి గుర్తొస్తుందండి. అయితే ఒకరి ఇంట్లో తరచూ వెళ్ళి కృష్ణుడు వెన్నని దొంగతనం చేసేవాడంట. ఆమె వచ్చి, అమ్మ యశోద నీ కొడుకు వచ్చి నా ఇంట్లో రోజు వెన్న దొంగతనం చేస్తున్నాడు అని అంటే, యశోద అనేదంట మాకేం అవసరం, మా అబ్బాయికి ఏం అవసరం మీ ఇంటికి వచ్చి దొంగతనం చేయాల్సిన అవసరం మాకేముంది, మా ఇంట్లో బోర్డంత వెన్న పూస ఉంది, మా అబ్బాయికి ఆ అవసరం ఏం లేదు, మీ ఇంటికి వచ్చి దొంగతనం చేసుకుని వెన్న పూస తినేంత అవసరం మా అబ్బాయికి లేదని చెప్పారంటండి. ఆవిడ ఏం చేశారంట, ఇలా కాదు ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాను కృష్ణుడు అని ఉట్టి మీద వెన్న పూసని పెట్టి అక్కడ ఒక గంటను కట్టిందంటండి ఆమె. కట్టేసి వెళ్ళి పడుకుంది. అంటే ఒకవేళ కృష్ణుడు ఒకరి మీద భుజాల మీద ఒకరు భుజాల మీద ఎక్కి పైకి ఎక్కి ఆ ఉట్టిని ముట్టుకున్నాడా గంట మోగేస్తుంది అనమాట. అప్పుడు ఆమె లేచి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకెళ్లి ఈశ్వరుకు చూపిద్దామని అలాగే ఎక్కాడు. ఆ రోజు ఎక్కే ముందు చెప్తాడు ఆ గంటకి, నువ్వు మోగద్దు అని చెప్తాడనమాట కృష్ణుడు గంటకు చెప్తాడనమాట. గంట అంటే తెలుసు కదండి వెళ్ళు, దాన్ని చెప్తాడనమాట నువ్వు మోగద్దు అని చెప్తాడు కృష్ణుడు. అది సరే అంటుంది. ఈ కృష్ణుడు పైకి ఎక్కి వెన్నపూస తీసి అందరికి అందరికి మొత్తం అందరికి పెట్టి లాస్ట్ లో తను కూడా తీసుకుని నోట్లో పెట్టే టైంకి గంట మోగుతుంది అనమాట. మోగితే నేను చెప్పాను కదా నీకు మోగద్దని, ఎందుకు మోగేవో అని అడిగాడు కృష్ణుడు. అంటే ఆ గంట చెప్తుంది, ఏంటి కృష్ణ కొన్ని యుగాల నుంచి నీకు నైవేద్యం పెట్టేటప్పుడు నాకు మోగడం అలవాటు అయిపోయింది, ఆ అలవాటు చెప్పిన ఇప్పుడు కూడా మోగేశాను అని అంటుంది అనమాట. అంత లోపల ఆవిడ వచ్చి కృష్ణుడిని పట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి, ఇదిగో అమ్మ యశోద, నేను ఎన్నిసార్లు చెప్పినా కాదంటున్నావు, నీ అబ్బాయి మా ఇంటికి దొంగతనానికి రాలేదు, వెన్నపూస దొంగతనానికి రాలేదు అన్నా, ఇదిగో ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వచ్చాను అని అంటే ఆ యశోద నవ్వుతుంది అనమాట. నవ్వుతుంది అంటది, మా కృష్ణుడు మా ఇంట్లో నిద్రపోతున్నాడు అంటున్నప్పుడే కృష్ణుడు నిద్ర నుంచి లేచి వస్తాడు చిన్న కృష్ణుడు. అదేంటి మీ కృష్ణ మీ ఇంట్లో వీడెవడు అని చూస్తున్నారు, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది అనమాట, ఆమె కొడుకునే పట్టుకొస్తుంది అనమాట. అంటే శిల్పి కృష్ణుడు చేసే మాయలు చిన్నప్పటి నుంచి కూడా చేశాడండి. అంటే ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాళ్ళు మన మనసు ఒకవేళ అంత మృదుగా అంత స్వచ్ఛంగా తయారవుతే, మన మనసు వెన్నపూసలాగా తయారవుతే మనకు కూడా చెప్పకుండా తీసుకుంటాడు, దొంగతనం చేస్తాడు అని చెప్పడం కోసము ఇది వ్యాసుడు రాశాడంటండి. ఇది తర్వాత భగవద్గీతలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం నాన్నగారు చెప్తున్నారండి. ఇది మీరు అర్థం చేసుకుంటే 18 అధ్యాయాలు అర్థం చేసుకున్నట్లే అంటండి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 16వ శ్లోకం, ఈ శ్లోకం నాకు చాలా ఇష్టము, ఈ శ్లోకం వెరీ క్లోజ్ టు మై హార్ట్ అని చెప్తున్నారు నాన్నగారు. అదేంటంటే, ఉన్నదేదో ఉన్నది, ఏమున్నది ఆత్మ ఉన్నది, చైతన్యం ఉంది, లేనిదేదో లేదు, లేనిది ఏంటి అంటే శరీరం లేదు, ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు, ఆత్మకి ఎప్పుడు లేకపోవడం అంటూ లేదనమాట, లేనిదానికి ఉండడం లేదు. ఈ లేని ఈ శరీరం ఇప్పుడు ఉంది కానీ ఇది నిజం కాదనమాట, ఇది ఎప్పుడు ఉండదు, ఉంచుదామన్నా ఉండదు, ఇది నిశ్చయము. నాన్నగారు అన్నారు ఇది మనకు అర్థమైతే 18 అధ్యాయాలు మనం చదవక్కర్లేదంటే అండి, కానీ ఇది మనకి అర్థం అవ్వట్లేదు, మన బ్రెయిన్కి అందడం లేదు. అందుచేత మన కోసం భగవంతుడు 18 అధ్యాయాలు చెప్పవలసి వచ్చిందంటండి. అంటే మన శరీరాలు ఇవాళ భూమి మీద తిరుగుతున్నాయి కానీ రేపు పోవచ్చు కదా, ఈ శరీరం ఆఫ్ చేద్దామన్నా ఆఫ్, అంటే మంచం చుట్టూ 10 మంది డాక్టర్లు స్పెషలిస్ట్ని పెట్టుకుని ఆపినా ఆగదండి, ఇది ఇది పోయే శరీరం అని గుర్తుంచుకుంటే మనకి ఇంకా మిగిలిన అధ్యాయాలు చదవక్కర్లేదు, బాగా అర్థమవుతే చాలు అని చెప్తున్నారు నాన్నగారు. మీ శరీరం చావుంది కానీ మీ హృదయంలో ఉన్న వస్తువుకి మరణం లేదు, అది ఈ ఉన్నదేదో ఉన్నది లేనిదేదో లేదు అంటే మనము శరీరం నిలబెట్టుకోవడానికి ఎంతో ట్రై చేస్తాం కదా, అలా కాదు, దానికి మరణం వచ్చినప్పుడు అది పోతుంది. ఈ లోపల మనం పట్టుకోవాల్సింది భగవంతుని అనమాట. కృష్ణుడు ప్రేమ స్వరూపుడు, దయాస్వరూపుడు. అయితే కృష్ణుడు గోకులం నుండి బృందావనం వచ్చాడండి. బృందావనంలో అనేక లీలలు జరిగాయి కదా. అయితే బృందావనంలో కృష్ణుడు ఎక్కడ నివసించాడు, ఎక్కడ తిరిగాడు, అవన్నీ మనకి ఆయన చేసిన రాసలీలలు వీటన్నిటి గురించి వివరాలు తెలియపరిచిన వాడు మనకు శ్రీకృష్ణ చైతన్యుడు అంటండి. కృష్ణుడు బృందావనంలో ఉండగా ఒకసారి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఇవన్నీ చిన్న కృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన లీల అనమాట నాన్నగా చెప్పారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, గోపబాలులను వారి ఆవులను మాయం చేసేసాడంటండి. గోపబాలులను ఆవులను విడిచిపెట్టమని కృష్ణుడు బ్రహ్మదేవుడు అడగలేదంటండి. మొత్తం ఎంత మంది గోపబాలు ఉన్నారో, ఎంత మంది ఎన్ని ఆవులు ఉన్నాయో, అందరి రూపాలు అన్ని ఆయనే ధరించేశాడంటండి వాడు కృష్ణుడు. అంటే భతిమ్రాతాడేమో వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, మా గోపపాలను మాకు ఇచ్చేయి, మా ఆవులు మాకు ఇచ్చేయి అని కృష్ణుడు బతుమ్రాతాడు అనుకున్నాడంట బ్రహ్మదేవుడు. అలా చేయలేదు, అన్ని రూపాలు ఆయనే ధరించేశాడంటండి. మామూలుగా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆవులు కూడా ఇంటికి వెళ్ళిపోయినాయి, వారు మన పిల్లలే, అవి మన ఆవులే అని ఇంట్లో వారు అనుకుంటున్నారంట. ఎందుకంటే ఏమి తేడా లేదు. అలాగ 3-4 రోజులు చూశాడంటండి బ్రహ్మదేవుడు. చివరికి ఆయనకి సిగ్గేసి గోపబాలను ఆవులను వదిలేశాడంట. కృష్ణుడు 7వ సంవత్సరంలో కాళీయ సర్పం నెత్తి మీద డ్యాన్స్ చేశాడండి. ఆ సర్పాన్ని అణిచివేశాడు. అంటే ఏంటంటే మనము నిరంతరం కృష్ణనామాన్ని స్మరించుకోవడం వలన, ఆయన రూపాన్ని ధ్యానించడం వలన ఆయన కాళీయ సర్పాన్ని ఎలా అణిచివేశాడో అలాగా మన అహంకారాన్ని, మన మమకారాన్ని అణిచేస్తాడంటండి అని కృష్ణ భక్తులు అంటుంటారన్నమాట. ఒకసారి గోపబ్బాలు అంటండి, అడవిలో ఆవులను మేపుతూ ఉంటే బ్రహ్మదేవుడు అడవంతా అగ్ని పుట్టించాడంటండి. నిప్పును చూసి గోపబాలు ఆవులు అన్ని పారిపోతున్నాయంటండి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఆ నిప్పును దగ్గరికి రానిచ్చి నిప్పునంతా మింగేశాడంటండి. వాడు కృష్ణుడు అంటే ఇటువంటి అనేక మహిమలు ఆయన చేశాడంటండి. రాధాకృష్ణ లీలలు కూడా బృందావనంలో కనిపిస్తాయంటండి మనకి. రాధాకృష్ణుల ప్రేమకి దేహాలతో సంబంధం లేదంటండి. అంటే రాధాకృష్ణ ప్రేమ అటువంటిది కాదంటండి. దేహ సంబంధం లేకుండా రాధ మనసు 100కి 100 పళ్ళు కృష్ణుడికి అర్పించేసిందంటండి. రాధ ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఏం చేసినా అది కృష్ణుడి కోసమే అండి. భౌతికమైన వాంఛలు ఏమీ లేకుండా అంటే వాడు ఆత్మజ్ఞానం ప్రసాదిస్తా అంటండి. ఇటువంటి వాంఛలు ఏమీ లేకుండా కేవలం ప్రేమ కోసమే ఆయన ప్రేమిస్తే అప్పుడు ఆయన ఆత్మజ్ఞానం ప్రసాదిస్తా అంటండి. రాధ కృష్ణుని ఆరాధించింది కాబట్టి మనకు రాధే ఆదర్శం అని చెప్తున్నారు నాన్నగారు. రాధ కృష్ణుని ఎలా ఆరాధించిందో అలాగ మనం కూడా కృష్ణుని ఆరాధిస్తే ఈ జన్మలోనే మనం కూడా తరిస్తాం అన్నమాట. అది భౌతికమైన ప్రేమ కాదండి, అది దివ్య ప్రేమ అంట. ప్రేమే రాధ రూపంలో పుట్టిందంటండి. కృష్ణుడి దగ్గర ఏమీ ఆశించకుండా కేవలం ప్రేమ కోసమే ప్రేమించిన వ్యక్తి రాధ అంటండి. మనము రాధను ఆదర్శంగా పెట్టుకుని అలాగ మనము వాసుదేవ స్వామిని ప్రేమించగలిగితే ఇంకా మనకు పునర్జన్మ లేవని చెప్తున్నారండి నాన్నగారు. అయితే ఎవడైతే బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలో పెట్టుకుని బ్రహ్మ విద్యను ఇతరులకి బోధిస్తూ బ్రహ్మ పదార్థాన్ని వారికి అనుభవంలోకి తీసుకొని రాగలడో వాడే బ్రహ్మ విద్యా భాస్కరుడు అనమాట. వాడే జగద్గురు. ఇప్పుడు కృష్ణుడు చెప్పారు కానీ జగద్గురు అని, అలాంటి వాడే జగద్గురు అంటండి. అంటే అన్నిటికన్నా సత్యం గొప్పదని చాలా మంది చెప్తారు కదండి, మనకి మన హృదయంలో సత్యమే గొప్పది అని అందరు చెప్తారు కదా. అన్నిటికన్నా ఈ సృష్టిలో అన్నిటికన్నా సత్యం గొప్పదని చెప్తారు కదా, కానీ కృష్ణుడి దృష్టిలో సత్యం కంటే ధర్మం గొప్పదంటండి. భారత యుద్ధంలో ధర్మరాజు చేత అబద్ధం చెప్పించాడు. అంటే కృష్ణుడు అసత్యవాది అని అనుకోకూడదు. ఆయన మెయిన్ ఈ గోల్ ఏంటంటే ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపన కోసం అవసరమైతే ఒక అబద్ధం చెప్పించాడు. అక్కడ ధర్మమే ముఖ్యము. ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చిన అవతారం కాబట్టి సత్యాన్ని కంటే కూడా ధర్మానికి ఎక్కువ విలువ ఇచ్చాడంటండి. కృష్ణుడికి పాదసారథ్యం పేరు, అంటే అర్జున్కి రథసారథి అన్నమాట. మనకు నిజమైన భక్తి గనుక ఉంటే మన జీవిత రథాన్ని కూడా ఆయన తోలుతాడంటండి. ఆయన అర్జున్కి దగ్గర వాడు, మనకు దూరం వాడు అనే అలా అనుకో అవసరం లేదండి. ఎందుకంటే ఏ పక్షపాతం లేనివాడు పరమాత్మ, పక్షపాతం ఉన్నవాడు జీవుడు అన్నమాట. ఆయన మన బండిని తోలడేమో, ఆయన మన అజ్ఞానం వలన మనం అలా అనుకుంటాం కదా, మన బండిని తోలడేమో అని అనుకుంటాం కదా. మనం ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కనుక ఉంటే మన బండిని కూడా ఆయన తోలుతాడంటండి. వాడే సర్వేశ్వరుడు, వాడే సర్వజ్ఞుడు, జగత్తును నియమించేవాడు, జీవకోటికి కర్మఫలాన్ని కేటాయించేవాడు ఆయనే. ఇప్పుడు చూడండి, భక్తి ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు, నన్ను నమ్ముకున్న వాడు ఎన్నటికీ చెడిపోడని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు కదా కృష్ణుడు. ఒకసారి చెప్పాడంట, నన్ను నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడని. నాన్నగారు అంటున్నారు దానికి నిదర్శనము ఉదాహరణ, 400 సంవత్సరాలు మన భారతదేశంలోనే జరిగిన తుకారం పాండురంగ భక్తుడు కథ అని చెప్తున్నారండి. రంగడన్నా కృష్ణుడన్నా ఒకటే అనమాట. అయితే మా మహారాష్ట్రలో రంగడు అని అంటారు అనమాట, సౌత్ ఇండియాలో కృష్ణుడు అని అంటారు. అతడు అంటాడు అనమాట, ఎవరు తుకారం అంటారు ఒక రోజు. ఆయన ఏమనుకుంటాడంటే, ఓ పాండురంగ విఠల, ఓ కృష్ణ, ఓ అచ్యుత, ఓ గోవింద, ఈ లోకంలో ఎంతో ఐశ్వర్యం చూశాను, అధికారం చూశాను, సంపదలు చూశాను, ఆయా రంగాలలో పెద్దవారైన వాళ్ళని చూశాను, ఈ లోకంలో నా రకరకాల మనుషులను చూశాను, ఈ లోకంలో నీ పేరులో తప్పించి ఎక్కడ నాకు రుచి కనిపించలేదు అన్నాడండి తుకాదం. ఇంత చూశాక కూడా ఆయనకి పాండురంగుడు పేరులో తప్పించి ఎక్కడ కూడా ఆయనకి అట్రాక్షన్ కలగలేదంట అండి, ఇక్కడ రుచి కనిపించలేదంట. నాన్నగారు అంటున్నారు, యేసుక్రీస్తు శరీరం శవమైంది, బుద్ధుడు శరీరం శవమైంది, రామకృష్ణ పరహంస గారి శరీరం శవమైంది, అంటే వీరందరూ శవం అయినాయి కానీ శరీరంతో సహా వైకుంఠానికి వెళ్ళిన వాడు తుకారం అంటండి. ఆయన శరీరం శవం అవ్వలేదు, అయితే మన రీజన్కి అందడం లేదు ఇది ఏంటి అని సైంటిస్టులు కొట్టుకుని చచ్చారంటండి. అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఇలా ఎప్పుడు జరగలేదంటండి. అది ఆ నాన్నగారు అంటున్నారు, మీరు పురాణాలు కాలనవచ్చు కానీ 400 సంవత్సరాల పూర్వము మన స్టేట్ పక్కన మహారాష్ట్రలో జరిగిన, ఆంధ్రప్రదేశ్ పక్కన మహారాష్ట్ర ఉంది కదండి, అక్కడ జరిగింది, ఇది నమ్మవలసిందే. అంటే నన్ను నమ్ముకున్న వాడు ఎన్నటికి చెడిపోడు అని 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పింది, 400 సంవత్సరాల క్రితం తుకారం విషయంలో నిజమైందని చెప్తున్నారు నాన్నగారు. కృష్ణుడు చాలా స్నేహపాత్రుడు అంటండి. కృష్ణుడు కుచేలుడు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారనమాట. కుచేలుడి దారిద్ర్యాన్ని చూసి ఆ దారిద్ర్యాన్ని పోగొట్టాడంటండి. అంటే నాన్నగారు నాకు కొంతమంది స్నేహం చేసినట్లు నటిస్తారు కానీ స్నేహపాత్రులుగా ఉండరు అని అంటున్నారు. నా దారిద్ర్యం పోగొట్టమని కుచేలుడు అడగలేదంటండి, కానీ అతని పరిస్థితి చూసి దారిద్ర్యం పోగొట్టాడంట. భారత యుద్ధంలో అర్జునుని మీదకి గురి పెట్టిన బాణాలు కొన్ని ఈయన మీద పడ్డాయంటండి, అనేక దెబ్బలు తిన్నాడంట. అర్జునుడి గురించి ఆడిన మాటను కూడా తప్పాడంటండి. భారత యుద్ధంలో భీష్ముడు విజృంభించి పోరాడుతూ ఉంటే అర్జునుడిని రక్షించడం కోసం చక్రం పుచ్చుకుని విరిగిపోయిన ఒక రథ చక్రాన్ని పుచ్చుకుని భీష్ముడి మీదకు వెళ్తాడనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, నీవు ఆడిన మాట తప్పుతున్నావు, నీకు అగౌరవం వస్తుందని చెప్తాడనమాట. అప్పుడు అంటాడు కృష్ణుడు, నువ్వు చనిపోయాక నేను గౌరవం ఏం చేసుకుంటాను అంటాడు. అది స్నేహం అంటే అంటున్నాడు నాన్నగారు, నాకు గౌరవం అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు, నువ్వు నాకు స్నేహితుడవు, నిన్ను రక్షించడం నా బాధ్యత అన్నాడండి కృష్ణుడు. కృష్ణుడి విషయంలో అందరూ ఆక్షేపించేది ఏంటంటే గోపికలు ఏదో వాడిని చుట్టేసుకున్నారు అని. 6 సంవత్సరాల పిల్లవాడికి కామం ఏంటి? వాడు బృందావనం వచ్చేటప్పటికి 6 సంవత్సరాల పిల్లవాడు, వాడు గోపికలను చుట్టేసుకోవడం ఏంటి? అది కాదు, రామావతారంలో ఉండగా ఏం చేసేవాడు అంటే వాడు రాముడు దైవాంశ సంభూతుడే, అయినా మామూలు మనుషులకు ఉండేవాడు అంటండి. నువ్వు దేవుడితో సమానం అని ఎవరైనా చెప్తే గానీ ఆయన తెలిసేది కాదంట. ఆయన అరణ్యవాసం చేసేటప్పుడు అక్కడ ఉన్న మహర్షులను యోగులను మహాత్ములను కలిసి వారికి నమస్కరించేవాడంట. ఎలాగా అంటే ఒక కర్ర పడిపోతే ఎలా పడిపోతుందో అలాగ వారికి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసేవాడు అంటండి రాముడు. చేసి 4 మంచి మాటలు చెప్పండి అని వారిని అడిగేవాడు అంట, ఆయన దేవుడు అయి ఉండి. అయితే వాళ్ళకి పాద నమస్కారాలు చేసినప్పుడు ఆ మహర్షుడు రాముడిని దగ్గరికి తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకునేవాడు అంటండి. ఆయన పరమాత్మ కదా, అలా ఋషులు ఆయనను కౌగులించుకున్నప్పుడు పరమానందం పొందేవారంట వాళ్ళు. ఈ ఆనందాన్ని ఎప్పుడు ప్రసాదించమని ఋషులు అడిగారంటండి. ఈ జన్మలో సాధ్యం కాదు, నేను పని మీద వెళ్తున్నాను, ఒకరోజు మీ ఆశ్రమంలో ఉంటాను, ఎప్పుడూ ఇక్కడ ఉండలేను అని అంటాడనమాట. తర్వాత ఆ మహర్షులే, మీ ఈ కోరిక నా వచ్చే అవతారంలో తీరుస్తానని చెప్పాడండి. రాముడు అవతరించాడు, తర్వాత కృష్ణుడుగా అవతరించినప్పుడు ఈ మహర్షులే గోపికలుగా వచ్చి కృష్ణుని కౌగులించుకుని వారు ఆనందాన్ని అనుభవించారు. అప్పటికే ఆయన వయసు 6 సంవత్సరాలు, గోపికలు 12 నుంచి 15 సంవత్సరాల వయసు అనమాట. ఏదో మానవులు ప్రకృతి బుద్ధితో కౌగులించుకుని కౌగులింతలు కాదు ఇది అంటున్నారు నాన్నగారు. నీవు నేను అనే భేద బుద్ధి లేకుండా ఒక కొబ్బరి చెట్టుని కౌగులించుకుంటే ఎంతో, స్త్రీని కౌగులించుకున్నా అంతే, ఈ ప్రకృతి బుద్ధి ఉన్న మనకి ఇది అర్థమవుదని చెప్తున్నారు నాన్నగారు. ఏంటంటే వేదబుద్ధి అని కృష్ణుడు అతీంద్రుడు కదా, అంటే ఇంద్రియాలు ఉన్నా లేని వాటితో సమానం అని చిన్న పిల్లవాడు, పసి పిల్లవాడు అనమాట, 6 సంవత్సరాల పిల్లవాడు అనమాట. అయితే ఒకసారి కృష్ణుడు ఇంద్రుడికి గర్వభంగం చేయడం కోసము కృష్ణుడు ఏం చేశాడంటే అండి, ఆయన చిచ్చుకున్న వేద అంటే కృష్ణుడు చేసిన బాలలీల అని చెప్తున్నానండి, ఈ ఇంద్రుడికి గర్వభంగం చేయడం కోసం ఆయన చిచ్చుకున్న వేలితో కొండను వారం రోజులు ఎత్తి ఉంచాడంటండి పరమాత్మ. ఇది అనగానే ఇది మనం నమ్మము, ఎందుకంటే ఒక చెంబులో నీళ్లు పట్టుకుని ఒక అర్ధగంట పట్టుకుని నిలబడమంటే మనం నిలబడలేము, మనకు బరువు వేస్తుంది, మనకు నీరసాలు వస్తాయి. అలా అలాంటిది చిచ్చుకున్న వేలితో ఒక కొండను వారం రోజులు ఎత్తి ఉంచాడు పరమాత్మ. అప్పటికే ఆయనకు 5 సంవత్సరాలు. అంటే ఒక మనిషికి గర్వం పెరుగుతుంది అనుకోండి, భగవంతుడు ఏదో రూపంలో వారికి గర్వభంగం చేస్తాడనమాట. అది ఏ రూపంలో చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎక్కడ చేస్తాడు అనేది మనం చెప్పలేము. అంటే గర్వభంగం ఎందుకు చేస్తాడంటే వాడి మీద కోపం వల్ల కాదు, వాడికి వినయం నేర్పడం కోసం అనమాట. అయితే రాధ గోపికలు ఒక గోపిక అని చెప్పుకున్నాం కదండి, కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు రాధ అంటుందన్నమాట కృష్ణుడితో, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా, నీ పిల్లని గోవిని నాకు ఇచ్చే ఇమురళిని అనమాట, నాకు ఇచ్చే అంటుంది రాధ. అప్పుడు కృష్ణుడు పిల్లని గోవిని రాధకి ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తుంది రాధ అంటే, కృష్ణుడు లేని వియోగాన్ని తట్టుకోవడానికి రాధ ఆ పిల్లని గోవి ద్వారా దాని పిల్లని గోవి ద్వారా కృష్ణుడి యొక్క సంగీతాన్ని మిగతా గోపికలకి వినిపించేదన్నమాట. అంటే ఉత్తరప్రదేశ్లో కృష్ణుడికి ఎంత గౌరవం ఇస్తారో రాధకు కూడా అంతే గౌరవం ఇస్తారంటండి. కారణం ఏంటంటే రాధ చూస్తే కృష్ణునే చూస్తుందంటండి, కృష్ణుడినే స్మరిస్తుంటుందంట. కృష్ణుడి మాటలే వింటూ అలా జీవించడం వలన కృష్ణుడే రాధ, రాధే రాధనే కృష్ణుడు అనే స్థాయికి వచ్చేసిందంటండి. కృష్ణుడి పట్ల ఉన్న సజీవమైన ప్రేమకు రాధ గుర్తన్నమాట. భగవంతుడి పట్ల మనకున్న ప్రేమను, అనుబంధాన్ని, ఇష్టాన్ని భక్తి అంటారు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడి మీద మనకు ప్రేమ ఉంటే దానిని దయ అంటారన్నమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడి మీద ప్రేమ ఉంటేనేమో అది భక్తి అంటారు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న జీవకోటి మీద ప్రేమ మనకు మనం చూపిస్తుంటే దాన్ని దయ అంటారన్నమాట. అందుకనే మనకి భక్తి చాలా ముఖ్యమండి. శ్రీకృష్ణు పట్ల గోపికలు చాలా భక్తిగా ఉండేవారు. ఒకరోజు అంటే విదురుడు గోపికలకు జ్ఞానం గురించి చెప్పడానికి వచ్చాడంటండి విదురుడు, మీరు కృష్ణుడి గురించి బెంగబెట్టుకున్నారు, అలా కాదు, సాకారంలో నుంచి మీరు నిరాకారంలోకి వెళ్ళాలి, సగుణంలో నుండి నిర్గుణంలోకి వెళ్ళాలి. కృష్ణుడు అంటే కేవలం ఆ శరీరం కాదు, కృష్ణుడు అంటే ఆత్మ, అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పడానికి విదురుడు వచ్చాడంటండి. అప్పుడు మీరు ఇలా కృష్ణ కృష్ణ అని అనుకోవడం కాదు, తత్వం తెలుసుకోవాలని విదురుడు వచ్చి గోపికలు చెప్పాడంటండి. గోపికలు ఏమన్నారంటే, నువ్వు చెప్పే మాటలు వినేవారు ఎవరు లేరు ఇక్కడ, ఎందుకు నీకు నోటి దండగా మాకు కాలం దండగా అన్నారంటండి. నువ్వు ఏదో పండితులవన్నీ నువ్వు అనుకుంటున్నావు, ఇది అంతా టైం చేస్తూ అని మేము అనుకుంటున్నాము, నువ్వేదో చెప్తున్నావు, మాకు చెవులు ఉన్నాయి కరెక్టే, కానీ వినడానికి లోపల మనసు ఉండాలి కదా, ఆ మనసును మేము ఎప్పుడో కృష్ణుడికి ఇచ్చేస్తే ఇంకా నువ్వు చెప్పిన మాటలు ఎవరు వింటారయ్యా, వెళ్ళిరా అన్నారంటండి గోపికలు. మా మనసు మా దగ్గర లేదు, కృష్ణుడి దగ్గర ఉంది, మేము కృష్ణుడు చుట్టూ తిరిగాము అని తెలియని వారు అనుకుంటున్నారు, కానీ కృష్ణుడు అంటే అక్కడ ఆత్మ, మేము ఆత్మ చుట్టూ తిరిగాము, నేను నాది అనుకోవడం అజ్ఞానం, ఇదంతా ఈశ్వరుడే, ఉన్నది ఆయనే అనుకుంటే జ్ఞానం, అంతకంటే ఏమి లేదు అన్నారంటండి వాళ్ళు. అయితే ఉద్ధవుడు గోపికల దగ్గరికి వస్తాడంటాడు ఒకసారి, వీరికి ఆత్మజ్ఞానం గురించి చెప్తే ఎక్కడం లేదు అని చెప్పి, శివుడు కైలాసంలో ఉంటాడని, విష్ణువు వైకుంఠంలో ఉంటాడని పురాణాలు చెప్దామని అనుకొని కైలాసంలో ఇలాంటి సుఖాలు ఉంటాయి, వైకుంఠంలో అటువంటి సుఖాలు ఉంటాయి, స్వర్గలోకం ఇలాంటి భోగాలు ఉంటాయి, ఇవన్నీ అనుభవించవచ్చని గోపికలతో చెప్తూ ఉంటే గోపికలు ఏమంటున్నారంటే, నువ్వు చెప్పినవి నిజమే, వైకుంఠంలో చాలా సంతోషం ఉంది, కైలాసంలో కూడా చాలా సుఖం ఉంది, కానీ అంతకంటే ఎక్కువ సుఖము సంతోషం కదా మేము పొందుతుంటే నీ వైకుంఠం కైలాసం ఎవరు కావాలి, నువ్వు కూడా మోసుకుని వెళ్ళావు అని అన్నారంటండి. అంటే నాన్న కదా, ఎవరి దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి, మనం ఒక పైసా ఇస్తే వాడికి ఏమీ అనిపించదు, ఎందుకంటే వాడి దగ్గర ఉన్న రూపాయిలో ఆ పైసా ఎన్నో వంతు. మేము అనుభవించే పరమశాంతిలో పరమసుఖంలో నీ వైకుంఠం గొడవలు కైలాసం గొడవలు ఏంటి, వాటిని నువ్వు కూడా నీకు కూడా తీసుకుని వెళ్ళని చెప్పారంటండి. అని ఇదంతా స్వప్నం అన్నాడంటండి ఉద్ధవుడు. ఏదైతే మీరు చేస్తున్నారో ఇదంతా స్వప్నము అన్నాడంట. మీరు చూసేదంత స్వప్నము అంటే వాడు అన్నారంట, ఒకవేళ నిజంగా స్వప్నమైనా మేము చూసేది కృష్ణునే అని చెప్పారంటండి. అంటే జాగ్రత్త అవస్థలో చూసేది కృష్ణునే, మేము స్వప్నంలో చూసేది కూడా కృష్ణుడే అని చెప్పాడంటండి. అంటే వాళ్ళు మహాయోగులు అని చెప్తున్నారు నాన్నగారు. ఉద్ధవుడికి మనసులో నేను చాలా భక్తుడని ఉండేదంటండి. కృష్ణుడు ఏం చేశాడంటే, నాకు ఈ మధ్య గోపికలను చూడడానికి టైం ఉండట్లేదు, వారు కూడా భక్తులు, నువ్వు వెళ్ళి గోపికలను పలకరించు అని ఉద్ధవుడు పంపించాడు. ఆ గోపికలను చూసిన తర్వాత మనకున్న భక్తి కూడా భక్తి కాదని తెలిసిందంటండి. అది కృష్ణుడు చేసిన మాయ అన్నమాట, నోటితో చెప్పరనమాట. కౌరవులకి పాండవులకి రాజ్యం కుదరలేదండి, యుద్ధం ఖాయమైంది. మా పక్షానికి రండి, మా పక్షానికి రండి అని దుర్యోధనుడు అర్జునుడు అందరు రాజులను అడుగుతున్నారంటండి. ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారంటండి. వెళ్తే కృష్ణుడు మాయావి కదా, వారిద్దరు వస్తారని ముందే తెలుసు అనమాట. ఆయన దొంగ నిద్రపోతున్నాడు అనమాట. ఆయన పాదాల దగ్గర ఒక కుర్చీ, తల దగ్గర ఒక కుర్చీ వేశాడు. దుర్యోధను ముందుగా వచ్చాడండి, నేను రారాజును, పాదాల దగ్గర కూర్చోవడం ఏంటి అని గర్వం వచ్చిందంటండి. వచ్చి తల దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడంట. వాడు అక్కడ పరమాత్మను గుర్తించలేకపోతున్నాడు, భౌతికాన్ని గుర్తిస్తున్నాడు అనమాట. తర్వాత అర్జునుడు వచ్చాడు, ఆయన పాదాల దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అనమాట. ఈ దొంగ నిద్రపోయే వాడు కృష్ణుడు మేల్కొన్నాడంటండి. ముందుగా పాదాల దగ్గర ఉన్నవాడు కనిపిస్తాడు కదా, ఆయనకు అర్జునుడు కనిపించాడు. అర్జున ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు అనమాట. అంటే భారత యుద్ధం జరుగుతుంది కదా, నీ సహాయం కోసం వచ్చాను అన్నాడంటండి. అయితే ఒకవేళ వాడి తరపు వెళ్ళిపోతాడేమో అని దుర్యోధను కంగారు పడిపోయి, నేను వాడు ముందు రాలేదు, ఇక్కడ నేను ముందు వచ్చాను అని అన్నాడంట. అయితే కృష్ణ అన్నాడంట, మీరిద్దరూ వచ్చారు, ఇద్దరు మాకు కావలసిన వారే, నేను ఏమీ యుద్ధం చేయను, నేను ఒక్కడనే ఒక పక్షాన ఉంటాను, నా సైన్యం అంతా ఒక పక్షాన ఉంటుంది అని చెప్పాడంట. అంటే ఇక్కడ నాన్న ఒక మాట చెప్పారండి, ఫస్ట్ నువ్వే వచ్చావు కదా దుర్యోధన, నువ్వే ఏం కావాలో కోరుకో అంటే ఎలాగో దుర్యోధన సైన్యాన్ని కోరుకుంటాడు. ఇంకా మిగిలిపోయిన కృష్ణుడు, ఒక కృష్ణుడే మిగిలిపోయాడు కాబట్టి అర్జున్ కృష్ణుడు తీసేసుకున్నాడు అని లోకం అనుకుంటుందని కృష్ణుడు ఈ నాటకం ఆడాడంటండి. అందుకే అన్న అంట, నువ్వు ఫస్ట్ వస్తే వచ్చావు కదా, నేను ముందు చూసింది అర్జునుడు కాబట్టి ఫస్ట్ అర్జునుడే కోరుకోవాలి, నేను అసలు యుద్ధమే చేయను, నేను ఒక్కడిని ఒక పక్షాన్ని ఉంటాను, నా సైన్యం ఒక పక్షాన్ని ఉంటుంది, నీకు ఏం కావాలో కోరుకోమని ఫస్ట్ చాయిస్ అర్జునుడికి ఇచ్చాడంటండి. అప్పుడు అర్జునుడు అన్నంట, నాకు నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మా వెంట ఉంటే సరిపోతుంది అన్నాడంట అర్జునుడు. నీ సైన్యం అంతా నాకు ఇచ్చేయని దుర్యోధను చెప్పాడంట. నాన్నగారు అంటున్నారు ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, దుర్యోధనికి ఏమో భౌతికం కావాలి, క్వాంటిటీ కావాలి, ఒకటి లేని సున్నాలు కావాలి. ఒకటి లేని సున్నాలు 100 సున్నాలు కూడినా కానీ సున్నా వస్తుందని ఒకటి రాదండి. అర్జునుడికి ఏమో చైతన్యం కావాలి, క్వాలిటీ కావాలి, ఒక్కటి చాలంటండి. అంటే ఒక్కటి ఎవరు అంటే కృష్ణుడు అనమాట. క్వాలిటీ కావాలి కృష్ణుడు అర్జునుడికి, చైతన్యం కావాలి, తర్వాత క్వాలిటీ కావాలన్నమాట. నేను యుద్ధం చేయను, నీ రథం తోలుతానని చెప్పాడు. అర్జునుడికి రథం తోలాడు కాబట్టి ఆయన పార్థ సారథి అని అంటారు అనమాట. పాండవులకి విజయం చేకూర్చాలని కృష్ణుడు అనుకున్నాడండి. ఒకసారి ఆయన అనుకున్నాక అది ఎలా చేకూర్చాలో అంతా ఆయనే చూసుకుంటాడండి, ఇంకా మనకు సంబంధం లేదు. అలాగే మనకు మోక్షం ఇవ్వాలి అని భగవంతుడు అనుకున్నాడు అనుకోండి, అది ఎప్పుడు ఇవ్వాలి, దానికి అనుగుణంగా మనం మన బుద్ధిని ఎలా తిప్పాలి అదంతా ఆయనే చూసుకుంటాడండి. అసలు ఆయన అనుకోవాలి అంతే. శాస్త్రంలో ఏమని ఉందంటే, నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి అనుకునే వాడికి మోక్షం రాదంటండి. ఏ జీవుని అయితే ఆయన ఎన్నుకున్నాడో వాడికే ఆయన ఎరుకలోకి వస్తాడంటండి. అది అంటే ఇప్పుడు వాళ్ళని కౌరవాన్ని పాండవుని గెలిపించాలని అనుకున్నాడు కదండి, ఇంకా అవన్నీ అన్ని బాధం అంతా ఆయనే మోస్తాడనమాట. కవచకుండలాలు ఉండగా అర్జునుడు కూడా కర్ణుడిని జయించలేడు. అందుకనే కర్ణుడికి ఎవరు ఏదైతే అది ఇచ్చేసి అలవాటు ఉంది కాబట్టి ఇంద్రుడిని పంపించి కవచకుండలు అడిగించి కృష్ణుడు గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేశాడండి. వాడే మాయావి అంటే అని అంటారు నాన్నగారు. ఈ పనులన్నీ ఎందుకు చేస్తాను మీరు అనుకోవచ్చు. ఆ పాండవుల్ని యుద్ధంలో గెలిపించాలి అనుకున్నాడు కాబట్టి అవంతా ఆ బరువు బాధితులంతా ఆయనే మోసాడంటండి. భారత యుద్ధం మొదలయ్యాక అంటండి అర్జునుడు తాతగారిని గురువు గారిని చూసి వీళ్ళని ఎలాగా చంపడము, ఇంటికి వెళ్ళిపోదాం అంటాడంట. అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడంట, ఇది నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారు నాన్నగారు. ఈ వాక్యం భగవంతుడు చెప్పాడు, ఇది నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు అన్నాడంట కృష్ణుడు అర్జునుడితో. ఇక్కడ నీ తాతగారు ఉన్నాడు, నువ్వు చంపకపోతే ఆయన చచ్చిపోడా, నీ గురువు ఉన్నాడు వాడు నువ్వు చంపకపోతే చనిపోడా, మిగతా వాళ్ళందరూ మీ కుటుంబమే, వాళ్ళని చూసి నీకు మోహం వస్తుంది, వీళ్ళందరినూ చంపడం ఎలాగో అని నువ్వు అనుకుంటున్నావు అర్జున. నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావో వాళ్ళందరినీ నేను చంపి పోగులు పెట్టి ఉంచాను, నేను చంపిన వాళ్ళే నువ్వు చంపడము, ఊరికే నువ్వు చేతులు ఆడించు, పని నాది గౌరవం నీది, అర్జున్ బాగా యుద్ధం చేశాడు అందరినీ జయించాడు అనుకుంటారు, గౌరవం నువ్వు పొందుతావు, నిమిత్తం మాత్రం భవ సవ్య సాక్షి అని అన్నాడండి. సవ్యసాక్షి అంటే ఏంటంటే అర్జునుడు కుడి చేతితో ఎంత బాగా బాణాలు వేస్తాడో ఎడం చేతితో కూడా అంత బాగా బాణాలు వేస్తాడంటండి. భారతదేశంలో ఉన్న గొప్ప వీరుడైన అర్జును పట్టుకుని నిమిత్తం మాత్రం భవ సవ్యసాక్షి అని అన్నాడంటండి. అంటే నేను అది చేశాను నేను ఇది చేశాను మేము అంతటి వాళ్ళం మేము ఇంతటి వాళ్ళం అని మనము గర్వం తెచ్చుకుంటాం కదండి. ఈ అంతా ఆయనే చేస్తాడు, భగవంతుడే చేస్తాడు, ఊరికే మనం చేతులు ఆడించాలి అంతే అన్నమాట. అయితే కృష్ణుడు యొక్క లీలలు ఆయన చేసిన అద్భుతాలు మహిమలు అన్ని మనకి భాగవతంలో కనిపిస్తాయండి. భాగవతంలో దశమ స్కందంలో కృష్ణుడి యొక్క లీలన్నీ ఉంటాయి, ఆయన చేసిన అద్భుతాలు మహిమలు అన్ని ఉంటాయన్నమాట. కురుక్షేత్ర యుద్ధం ఉపదేశించాడు. యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడికి మోహం రావడము, ఆ మోహం నుంచి విడుదల చేయట కోసం అర్జునుడిని నిమిత్త మాత్రంగా పెట్టుకుని మొత్తం జీవకోటిని అంతా ఉద్ధరించడం కోసము అని గీతాన్ని ప్రవచనం చేశాడండి కృష్ణస్వామి. ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాల సాధం భగవద్గీతనండి. భగవద్గీత ఒక ఉపదేశ గ్రంథం అన్నమాట, అంటే దేవుడు జీవుడికి ఉపదేశం చేశాడు. మనం దాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరిస్తే మనకు మోక్షం కలుగుతుంది అన్నమాట. భగవంతుణ్ణి పొందడానికి అనేక ఉపాయాలు గీతలో చెప్పాడండి. భక్తి యోగము, కర్మయోగము, ధ్యాన యోగము ఇవన్నీ చెప్పాడు. అంటే భక్తి ద్వారా భగవంతుని ఎలా పొందాలి అనేది భక్తి యోగంలో వివరించాడనమాట. కర్తలేని కర్మం చేస్తూ భగవంతుణ్ణి పొందే ఉపాయము మనకి కర్మయోగంలో చెప్పాడనమాట. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అని ఆ విచక్షణ చేసుకుంటూ మనము కాని దాన్ని విడిచిపెడుతూ మనం ఏదిగా ఉన్నామో దాన్ని అవగాహన చేసుకుంటూ దానిలో ఐక్యం చేసేదే జ్ఞాన యోగం. ప్రాణాయామము అవన్నీ ధ్యాన యోగంలోకి వస్తాయన్నమాట. అంటే భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు చెప్పాడనమాట. శ్రీకృష్ణుడు గీతలో ఏమన్నాడంటే, మీరు మరణించే టైంలో నన్ను స్మరించినప్పటికీ మోక్షం పొందుతారు అని అన్నాడంటండి. కానీ మరణించే టైంలో ఆయనను స్మరించలేమంటండి. మరణించేటప్పుడు భగవంతుడు మనకి జ్ఞాపకం వస్తాడని మీరెవ్వరు అనుకోవద్దు, జ్ఞాపకం రాడని చెప్పేశారండి నాన్నగారు. ఎందుచేతంటే, ఎందుకు మనకి జ్ఞాపకం రాడు భగవంతుడు అంటే, భగవంతుడు కంటే అంటే భగవంతుడి కంటే ఎక్కువ ఇష్టమైన విషయాలు మనకు చాలా ఉన్నాయంటండి, అవే బయటకు వస్తాయంట. అంటే భగవంతుడు అంటే మనకి ఇష్టం లేదని కాదు, ఇష్టం భగవంతుడు అంటే మనకి అందరికీ ఇష్టమే, అది పైసా వాట అనమాట. మిగతా 99 పైసల వాట ప్రకృతి వాసనలు ఉన్నాయన్నమాట. అందుచేత ప్రకృతి వాసనలు విపరీతమైన ఫోర్స్ తోటి వచ్చేస్తాయంటండి మరణించే టైంకి. గోదావరికి వరద వస్తే ఎలా వస్తుందో అలా మరణించే టైంకి త్వరగా వాసనలన్నీ బయటకు వచ్చేస్తాయంటండి. భగవంతుడు అంటే అంటే అది మనకు మా పరీక్ష సమయం, మరణించే టైం మనకి పరీక్ష సమయం. అందుకే బతికి ఇప్పుడు బ్రతుకున్నప్పుడే మనం ఈ వాసనలన్నీ తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. భగవంతుడు అంటే కొంచెం ఇష్టం ఉంది మనకి, కానీ ఆ వాసన ప్రవాహంలో గడ్డి పరకలాగా కొట్టుకుపోతుందంటండి భగవంతుడి మనకున్న ఇష్టము. కృష్ణుడు చెప్పిన మాట నిజం, కానీ మనం మరణించేటప్పుడు భగవంతుడిని స్మరించలేమంటండి. నాన్నగారు అంటున్నారు ఒకవేళ నోటితోటి మీరు రామ కృష్ణ అన్నా వీడి మనసులో ఏం జరుగుతుందో చూస్తానంటండి. ఈశ్వరుడు నోరుని చూడంట, నోరులో మేము రామకృష్ణ అన్నా కానీ ఆ టైంకి మనసులో మనం ఏం దుఃఖపడుతున్నామో ఏం ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి మనకి మోక్షం ఇవ్వాలా వద్దని అప్పుడు డిసైడ్ చేస్తారంటండి. అంటే నాన్నగారు అంటున్నారు మీరు ఆసనాలు వేయటం వల్ల బయట చెప్పే మాటల వల్ల భగవంతుడు మోసపోడు, మీ నోరు అనొచ్చు రామకృష్ణ అని, ఏమో మీ మనసులో ఏం జరుగుతుందో, మీరు చెప్పేది హితవుగా ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు ఎదుటివాడి క్షేమం కోటు మీరు మాట్లాడితే అది కూడా తపస్సుతోటి సమానం అని చెప్పాడండి భగవంతుడు గీతలో. తపస్సు అంటే ఏంటో అని మీరు భయపడకండి, మీరు రోజు చేసుకునే పనులలో మీ మనసు పాలించబడేలా చూసుకోండి, అది తపస్సు. కానీ మీకు అది తెలియట్లేదు, మీ దేవుడి దగ్గర ఒక పువ్వు పెడితేనో లేకపోతే రామ అంటేనో తపస్సు అనుకుంటున్నారు, అలా కాదంటండి. మన నిత్య జీవితంలో చేసే పనులలో మనకు వచ్చే ఆలోచనలో మనకు వచ్చే తలంపులో మీరు జాగ్రత్తగా బహు జాగ్రత్తగా ఉంటే మీ మనసు పలచబడుతుంది. అంటే మీరు పనులు చేసుకుంటూ మనసుని గమనిస్తూ ఉండాలని చెప్తున్నారంటండి, చెప్తున్నారండి నాన్నగారు. మనం కృష్ణ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానించడం వలన ఆయన నామాన్ని స్మరించడం వలన మన హృదయంలో ఉన్న నామ రూప రహిత స్థితిని చేరుకోవడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తానంటండి. వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన మాటలతో జీవుడు కాలక్షేపం చేస్తూ పతనం అవుతున్నాడు. భగవంతుడు చెప్పిన మాటలను తీసుకొని ఇంటి దగ్గర పరస్పరం ఎవరైనా చర్చించుకుంటూ మా భగవంతుడు చెప్పిన విధంగా మనము ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్తున్నారండి. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తండి, కృష్ణుడు ఇవన్నీ ఒక ఎత్తండి. తర్వాత భగవద్గీత, భగవద్గీత కృష్ణుడు చెప్పిన భగవద్గీతని అదంతా ఒక ఎత్తని చెప్పారండి నాన్నగారు. కృష్ణుడు స్వయం భగవాన్ కదండి, ఆయన స్వయంగా భగవంతుడు కదా. యుద్ధ భూమిలో ఎంతో టెన్షన్ గా ఉన్న టైంలో ఆ సేపు అయితే ఇంకొక 5 నిమిషాల్లో ఎవరు మెడకాయ మీద ఎవరు తలకాయలు ఉంటావో తెలియదు అంత టెన్షన్ టైంలో భగవద్గీత చెప్పడం సాధ్యమేనా, ఇది నిజంగా జరిగిందా అని ఎవరు నాన్నగారిని అడిగారంటండి. నాన్నగారు అంటున్నారు ఆ ఒక్క విషయాన్ని బట్టే కృష్ణుడు దేవుడు అని మనం గుర్తించాలి. మనకుంటుంది టెన్షన్, కానీ ఆయనకు టెన్షన్ ఏంటి? ఈ సృష్టి అంతా ఆయన అధీనంలో ఉంది, ఆయనకు భయం ఏంటి, ఆయనకు టెన్షన్ ఏంటి? ఆ ఒక్క రీజన్కే కృష్ణుడు భగవంతుడు మనం నమ్మాలని చెప్తున్నాను నాన్నగారు. అయితే యుద్ధం చేయడానికి పారిపోతున్నాడు కదా అర్జునుడు, పారిపోతున్న అర్జునుడిని పట్టుకొని యుద్ధం చేయడానికి కర్తవ్యం బోధించాడండి. ఆ టైంలో ఏం బోధించాడంటే భగవద్గీతను బోధించాడు అన్నమాట శ్రీకృష్ణుడు. గీత అంటే నరుడికి నారాయణకి మధ్య జరిగిన సంవాదం, డైలాగ్ అన్నమాట. భగవంతుడి చేత గానం చేయబడిందండి. మన సందేహాలు నారాయణుడు కాకపోతే ఎవరు తీర్చగలరు? సామాన్య మానవులకు వచ్చిన సందేహాన్ని అర్జున్ అడగడము, దానికి భగవంతుడు వాసుదేవ స్వామి సమాధానము వివరించి చెప్పాడంటండి. అంటే కృష్ణుడు కృష్ణుడుగా చెప్పలేదంటండి, భగవంతుడు అయి చెప్పాడంట, బ్రహ్మం అయి చెప్పాడనమాట. చెప్పినవాడు కృష్ణుడు, విన్నవాడు కృష్ణుడు, రాసినవాడు కృష్ణుడు అని చెప్తున్నాను. అదేలాగా చెప్పినవాడేమో కృష్ణుడు, విన్నవాడు అర్జునుడు, రాసినవాడు వ్యాసుడు కదండి. మరి ఇలా అంటున్నారు ఏంటి అంటే, కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో. ఏమని చెప్పాడంటే, అర్జున్ పాండవుల్లో అర్జునుడిని నేను, మునుల్లో వ్యాసుడిని నేను, మాసాలో మార్గశిర మాసాన్ని నేను, వృక్షాల్లో అశ్వత్థ వృక్షం నేను, మొక్కల్లో తులసి మొక్క నేను, పర్వతాల్లో మేరు పర్వతం నేను, కుమారస్వామి నేను, ఇలా చెప్పాడు కదండి. సో అందుకే అంటున్నాను, చెప్పినవాడు కృష్ణుడు, విన్నవాడు కృష్ణుడు, రాసినవాడు కృష్ణుడు అంటండి. దేవుడు ఒక్కడే అంటండి, వాడు కృష్ణుడు అంటండి. శాస్త్రం ఒక్కటే, అది గీతా శాస్త్రం అని మధ్వాచార్యులు వారు చెప్పారంటండి. గీత ఉపదేశ గ్రంథం అనమాట. అంటే మొత్తం మానవ కోటికి అంతా వర్తిస్తుందండి. వాళ్ళు ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ దేశస్థుడు కానీ, ఏ జాతి కానీ, అందరికీ, ఏ మతస్థుడు కానీ, అందరికీ ఉపదేశ సారము మొత్తం మానవ కోటికి అంతా వర్తిస్తుంది అంటండి. ఊరికే అర్జున్ అలా వంపు పెట్టుకుని చెప్పాడు అంతే. శ్రీకృష్ణుడు చెప్పాడంటండి, గీతను చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టము, అలాగే వినేవాళ్ళంటే కూడా నాకు అత్యంత ప్రీతి పాత్రులు అని చెప్పాడండి. అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రంథాల్లో గీత ఒకటి కదండి. అవతార పురుషులు, జ్ఞానులు, మహాత్ములు, జనరల్గా వీళ్ళు శరీరం వచ్చిన రోజుని మనము వాళ్ళ జయంతి చేసుకుంటాం కదండి. అంటే మనం జన్మాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, గాంధీ జయంతి, భగవాన్ జయంతి, ఇలా మనము వాళ్ళు పుట్టినరోజు నాడు మనం చేసుకుంటాం కదండి జయంతులు. అయితే ప్రపంచంలో ఏ దేశంలో అయినా పుస్తకాలకు ఎక్కడ జయంతి జరగటం లేదండి. ప్రపంచం మొత్తంలో ఒక పుస్తకానికి జయంతి జరుగుతుందంటే అది ఒక భగవద్గీత మాత్రమే. అదే గీత యొక్క మహాత్యము, ఆ గీత యొక్క గొప్పతనం అండి. ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ స్క్రిప్ట్. అంటే 300 కోట్ల జనాభాకి సమాధానం చెప్తుందండి. ఇట్ ఈస్ ఎ బుక్ ఫర్ ఎవర్ అనమాట. అసలు గీతకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, దేవుడి దగ్గర మనము పండు ఎలా పెట్టాలి, పువ్వు ఎలా పెట్టాలి, ఎలా కూర్చోవాలి, ఎలా స్మరించుకోవాలి, భగవంతుడిని ఎలా నుంచోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇక్కడ ఈ సామాన్యమైన విషయాల నుంచి మొదలు పెట్టి మొత్తం సామాన్య విషయాల నుంచి మొదలు పెట్టి మొత్తం మన మనసు నాశనం అయ్యే వరకు, ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు, ఆ మహాబలిలో ప్రవేశించే వరకు, ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి పిహెచ్డి వరకు వరుసగా ఎన్నో ఉపాయాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో మెట్లు, అపూర్వమైన ప్రేమతో, అద్భుతమైన ప్రేమతో ఆయన ముఖంలో నుంచి, ఆయన నోట్లోంచి వచ్చిందండి గీతా శాస్త్రము. వేదాల సారం భగవద్గీత, పురాణాల సారం భగవద్గీత, ఉపనిషత్తుల సారం భగవద్గీత. గీత భారతంలో ఉంది కాబట్టి అది మహాభారతం అయింది అంటారండి. అయితే ఆ ఏం చేశాడంటే, కృష్ణుడు ఉపనిషత్తులన్నింటినీ ఆవులు చేసుకున్నాడు అంటండి. ఆవులు చేసుకుని కృష్ణుడు పాలు పితికాడు అంటండి. పితికి అర్జునుడికి పోసాడంటండి. అంటే ఆవులు, ఆ ఉపనిషత్తుల అన్ని ఆవులు, పాలు పితికిన వాడు కృష్ణుడు, అర్జునుడికి పోసాడు. ఏంటంటే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని అర్జునుడికి పోసాడు. ఆ కృష్ణుడు అర్జునుడికి పోసిన పాలు భగవద్గీత. అయితే అర్జునుడు పాలు తాగాడంటండి, శంకరాచార్యులు తాగారంట, మధ్వాచార్యులు తాగారంట, రామానుజాచార్యులు వారు తాగారంట, మహాత్మా గాంధీ తాగారంట, ఇంకా పాలు చాలా ఉన్నాయంట, అవ్వటం లేదంట. మనం కూడా తాగడానికి ఇంకా పాలు ఉన్నాయండి. అయితే మనకి తాగే ఓపిక ఉండాలి, జీర్ణం చేసుకునే శక్తి ఉండాలి, అప్పుడు జ్ఞానం అని చెప్తున్నారు నాన్నగారు. భారతీయ యుద్ధంలో ఇప్పుడు ఈ భగవద్గీత ఉంది కదండి, ఈ భగవద్గీతని వినడానికైనా అధికారం ఉండాలంటండి. మనకి అర్జునుడికి అధికారం ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆ కృష్ణుడి నోట్ల నుంచి విన్నాడనమాట. కృష్ణుడు మనకి యజమాని అండి, మనకి ప్రభువు నియంత నియామకుడు అధ్యక్షుడు డిక్టేటర్ అనమాట. అంటే నాన్నగారు అంటున్నారు ఏదైనా వినడానికి మనకు అధికారం ఉండాలి కదా, అర్జునుకి అధికారం ఉంది కాబట్టి డైరెక్ట్ గా భగవంతుడి నుంచి వినగలిగేటండి. అంటే భగవద్గీత వినాలంటే పూర్వజంలో ఎంతో కొంత సత్కర్మ నిష్కామంగా చేస్తుంటే మనకి వినటానికి అధికారం ఉంటుందంటండి. లేకపోతే ఒకవేళ విన్నా గానీ ఒక చెవులోంచి వింటే ఇంకో చెవులోంచి అది వెళ్ళిపోతుంది అంటండి, మెదడు పట్టదంట. అసలు వింటే కదా తెలిసేది. అసలు వింటే కదా తెలిసేది, ఓహో ఈ మాట ఎంత బాగుంది, ఎంత బరువుగా ఉంది, బంగారంతో సమానము, ఈ మాటలు మన మనసుని బంగారం చేసి విడిచిపెడుతుంది అని తెలుస్తుంది కదండి. అయితే భారత యుద్ధంలో ఇరువైపులో ఉన్న సైన్యాన్ని చూసి అర్జునుడికి విషాదం వచ్చిందంటండి. ఇంతమంది పెద్దల్ని బంధువుల్ని గురువుల్ని చంపడం అంటే ఇంతమంది బంధువులు చనిపోయాక ఏం చేసుకుంటాము ఈ రాజ్యం అని విషాదం వచ్చిందండి. అప్పుడు కృష్ణుడు, అర్జున నువ్వు నేను స్నేహితులము బంధువులము, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అనసూయుడివి. అంటే అసూయ అంటే ఎలా ఉంటుందో నీకు అసలు తెలియదు. అర్జున్ అంటే తనకన్నా చిన్నవాళ్ళు తనకన్నా గొప్పవాళ్ళు అయిపోతుంటే ఎప్పుడు అసూయ పడలేదంటండి. ఈ ఒక్క గుణానికి అసూయ లేకపోవడం అనే ఒక్క గుణాన్ని మెచ్చి నన్ను నీకు స్వాధీనం చేసుకుని గీతా శాస్త్రాన్ని బోధిస్తున్నాను అని చెప్పాడంటండి. అంటే కృష్ణ అర్జునుకి విషాదం వస్తేనేమో అది యోగం అయిందండి, భగవద్గీత మనకు లభించింది. తర్వాత రాముడికి విషాదం వస్తేనేమో యోగ వాసిష్టం వచ్చిందండి. పరీక్షకి విషాదం వస్తేనేమో భాగవతం వచ్చింది. మనకు విషాదం వస్తేమో రోగం వస్తుందని చెప్తున్నారు నాన్నగారు. కృష్ణుడు అంటండి మర్యాదగా చెప్పానంటండి మాటలు. ఆ మర్యాదగా చెప్పిన మాటలు ఏంటంటే గీతా శాస్త్రం అది వింటే సరే సరే, వినలేదనుకోండి మనము ఈ శాస్త్రం మర్యాదగా చెప్పిన శాస్త్రం మనం సరిగా వినలేదనుకోండి, వింటే శాస్త్రము వినకపోతే శస్త్రం అంటండి. అంటే ఏంటి, మనకు జబ్బు ఉంది, సంసారం అనే జబ్బు ఉంది, జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం ఈ జబ్బు ఉంది కదండి. ఈ జబ్బుకి టాబ్లెట్లు, టాబ్లెట్ అంటే గీతా శాస్త్రం అంట ఇస్తాడు, తగ్గకపోతే పోత సర్జరీ చేసేస్తాడంటండి. గేయం గీతా నామ సహస్రం అని చెప్తారు. గేయం గీతా నామ సహస్రం అంటే మీకు ఎప్పుడైనా మూడ్ చాలా మంచిగా ఉందనుకోండి, ఏదైనా పాట పాడుకోవాలంటే మీరు గీతాన్ని గానం చేయబడింది కదా కృష్ణుడి చేత, సో మీరు గీతని పాడుకోండి, లేదు ఏదైనా నామం చేయాలనుకుంటే విష్ణు సహస్రనామాలు చేసుకోండి అని చెప్తున్నారండి. కృష్ణుడు మనలాగా కృష్ణుడు అంటే మామూలు మనలాంటి మనిషి అనుకోకూడదండి. ఆయనే చెప్పారు, ఏమని చెప్పారంటే అహమాత్మ గుడా కీస సర్వభూత సహస్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ్చ. అంటే ఏంటి, అందరి హృదయాల్లో ఏ చైతన్యము ఏ బ్రహ్మము ఏ ఆత్మ అయితే ఉందో అది నేనే, గుడా కీస అంటే అర్జునుడు అనమాట, అది నేనే అని చెప్పాడు. అంటే భగవాన్ని అడిగారండి ఒక్క శ్లోకం చెప్పండి గీతా సారం వచ్చేలాగా అంటే ఈ శ్లోకం సెలెక్ట్ చేశారంటండి. నేను ఆత్మని అన్నాడు, అది గుర్తు పెట్టుకోవాలి మనం. సర్వభూత సయస్థిత అంటే అన్ని జీవరాశుల్లో అంతర్యాముగా ఉన్నాను, ఆ వెలుగుని నేనే, అందరి హృదయాల్లో ఉన్న వెలుగు నేనే అని అన్నాడండి. అంటే మనం మాట్లాడే మాటకి మన చేతకి మన తలంపులకి సాక్షిగా ఉన్నాడంటండి. మనం నిద్రపోతున్నా ఆయన నిద్రపోడు అంటండి. మూడు అవస్థలకి మూడు గుణాలకి మూడు కాలాలకి ఆయన అతీతుడు అనమాట, అంటే ద్వంద్వాలకు కూడా అతీతుడు అనమాట. ఈ సృష్టి స్థితి లయం చేసేవాడు నేనే అని చెప్పాడండి కృష్ణుడు. అహమాదిష్ట మధ్యంచ భూతానామంత ఏవచ్చ, అంటే జీవకోటికి ఆది నేను, మధ్య నేను, అంతం నేను. పూర్వం ఈ భూమి మీదకి ఎంతమంది వచ్చారో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో, మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఎంతమంది వస్తారో అందరి గురించి నాకు తెలుసని చెప్పాడండి. నాకు తెలియకుండా ఏది జరగడానికి వేయలేదని చెప్పాడండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి అధ్యక్షుడు నేను, నాకు తెలియకుండా ఏమి జరగడానికి వీల్లేదని చెప్తాడండి. మనం తెలుసుకోవాల్సింది కూడా ఆయన్నే అంటండి. మనము ఆయన కోసం జీవిస్తుంటే ఆయన కోసం పనిచేస్తే ఆయన తెలియబడతాడండి. కృష్ణుడు చెప్పాడనమాట. తర్వాత ఇంకొక ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం అండి, అదేంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం తో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఇది ఎంత బాగుంటుందంటే అండి, ఈ శ్లోకము అర్థం అవ్వాలి మనకి. ఏంటంటే మొదటి పాదంలో ఏం చెప్పాడంటే, కృష్ణుడు నువ్వు చేయవలసింది చెయ్యి. ఏమన్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ, అంటే నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పాడు. నన్ను గతిగా పెట్టుకున్నప్పుడు, నన్ను ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు, నన్ను ఉపాయంగా పెట్టుకున్నప్పుడు నువ్వు నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. మనం అనుకున్న శరణాగతి అంటే ఏం పని చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాం, అలా కాదండి, మనం చెయ్యాలి. ఏం చెప్పాడు ఇందులో, ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు, నువ్వు చేయవలసింది చెయ్యి అని చెప్పాడు. రెండో పాదాన్ని ఏం చెప్పాడు, నీలో పాపాలున్నా ఎన్ని బలహీనతలున్నా బండెడు దుఃఖ కారణాలు ఉన్నప్పటికీ నేను నిన్ను అన్నిటిలోంచి విడుదల చేసి దుఃఖరహిత స్థితికి, దోషరహిత స్థితికి, పాపరహిత స్థితికి తీసుకెళ్లి మోక్షాన్ని ప్రసాదిస్తాను అనండి. అంటే మనం చేయవలసింది చేస్తే ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది అనమాట. అని ఇది మొత్తం లోకానికి ఇచ్చిన అభయము, లోకానికి ఇచ్చిన వరము అని చెప్తున్నారు నాన్నగారు. సర్వ పాపేభ్యో, అన్ని పాపాలు, ఏ రకమైన పాపాలు చేసిన అన్ని పాపాలని నుంచి విడుదల చేశాడంట. ఎప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని పనులు వదిలేయచ్చు. మనకు అహంకారం కోసమో కోపం కోసమో వదిలేయచ్చు, అలా కాదు. మాం ఏకం చరణం, కేవలం నన్ను పొందడం కోసం అయితేనే వదిలిపెట్టమని చెప్పాడంటండి. అంటే ఆ ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఏం చేశాడండి, నారాయణ మంత్రం చేస్తుంటే ప్రహ్లాదుడిని చెయ్యొద్దంటాడు. ఎందుకంటే హరి అంటే ఇష్టం ఉండదన్నమాట. కాబట్టి ఏమంటాడంటే, నన్ను స్మరించమని చెప్తాడు ఎవరు, హిరణ్యకశిపుడు. అప్పుడు తండ్రి మాట వినాలి కదా, కొడుకు తండ్రి మాట వినడం ధర్మం కదండి. ఏం చేశాడు, తండ్రి మాట వినలేదు ప్రహ్లాదుడు. ఎందుకు అంటే అన్ని ధర్మాలను వదిలేశాడు. ఎందుకంటే భగవంతుని సేవ వేడుకోవడం, ఆయన పట్ల భక్తిని, అంటే సర్వధర్మం పెరిగితే మామేకం శరణవేద అని అన్నారు కదండి, కేవలం భగవంతుడి కోసం అయితేనే మీరు అన్ని ధర్మాలను వదిలేస్తాను అన్నారు. వదిలేశాడు, అది ఆయన పాపం రాదు. ఎందుకంటే భగవంతుడి కోసం వాళ్ళ తండ్రి చెప్పిన మాట వినలేదన్నమాట. అయితే అన్ని దోషాల నుంచి, అన్ని పాపాల నుంచి నేను విడుదల చేస్తాను మా శుచ అర్జున, నన్ను శరణం. అంటే ఇప్పుడు అన్ని పాపాల నుంచి మనల్ని ఎలా విడుదల చేస్తారండి, చెప్పారు నాన్నగారు. ఆవుకి దూడ పుట్టగానే దానికి అంత మాయ ఉంటుంది కదండి. ఆవేం చేస్తుంది, ఆ దూడకున్న మాయ అంతా నాకేస్తుంది. అది చూస్తుంటే మనకు వెలుపురంగా ఉంటుంది, కానీ ఆవుకి ఏం అనిపించదు, అంతా నాకేసేస్తుంది అనమాట. ఆవు దూడకున్న మాయను ఎలా నాకేస్తుందో అలా నీ పాపాలు, నీ దోషాల నుండి నేను అన్ని విడుదల చేస్తాను. అన్ని పాపాలు, సర్వ పాపేభ్య, అన్ని పాపాల నుంచి నేను విడుదల చేస్తాను అర్జున అని. మా శుచః అంటే, అర్జున నన్ను శరణు వేడుకున్నాక ఇంకా దుఃఖపడవలసిన పని లేదు. నిన్ను ఉద్ధరించే బాధ్యత నాది, నీ బరువు నాది అని అంటున్నారు నాన్నగారు. మనం ఏదన్నా, మనకి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్లు కారుస్తుంటే మన దుఃఖాన్ని భగవంతుడు తప్పించి ఎవరు పంచుకుంటారండి? మన కన్నీళ్లు తుడిచేవాడు ఈశ్వరుడే అన్నమాట. అంటే నాన్నగారు ఇప్పుడు పోతన రాశాడండి. ఒకరోజు దుర్యోధనుడు చెప్తారనమాట, ఏమనంటే మీరు పాండవ పక్షపాతి కాబట్టి నేను ఇది సరిగ్గా యుద్ధం చేయట్లేదు అని వాళ్ళ తాతగారు చెప్తారు అనమాట. చెప్తారు బాగా యుద్ధం చేయమని. చెప్తే ఒకరోజు విజృంభిస్తాడు అనమాట. ఎవరు, భీష్ముడు. భీష్ముడు ఒకరోజు చాలా యుద్ధం చేస్తున్నాడండి. చేస్తుంటే ఏమవుతుందంటే, ఆ కృష్ణుడు వేసుకున్న పట్టు వస్త్రాలన్నీ చిరిగిపోతున్నాయి అనమాట. అప్పుడు రాస్తాడు, పోతన రాస్తాడు అనమాట. నాన్నగారు అంటున్నారు, వ్యాసుడు రాసిన దానికన్నా పోతన రాసింది బాగా అందరికి నచ్చుకుంటారు, అంత బాగా రాశాడు పోతన అని. ఏం చెప్పాడంటే, కృష్ణుడు భగవంతుడు కొద్ది మందికి తెలుసండి, అందులో ఒకరు భీష్ముడు అనమాట. అయితే రథం బాగా బాణాలు వేస్తుంటే కృష్ణుడి సిలుకుపట్లన్నీ చిరిగిపోతుంటే అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చేసింది అంట. కోపం వచ్చి రథం మీద నుంచి పైకి ఎగిరి కిందకి దూకి విరిగిపోయిన రథ చక్రం ముక్క పుచ్చుకొని భీష్ముడి మీదకి పరిగెత్తాడంట అండి కృష్ణుడు పిచ్చోళ్లాగా. భగవంతుడు ఏంటి ఇలా పిచ్చోళ్లా పరిగెడుతున్నాడు అని మనకు అనిపిస్తుందంటండి. అప్పుడు భీష్ముడు అన్నంట, కృష్ణ రా ప్రభు రా, నీ చేతుల్లో చనిపోతే నాకు వైకుంఠం వస్తుంది అని చేతిలో ఉన్న బాణాలన్నీ కింద పడేశాడంటండి. నేను ఆయుధం ముట్టుకోను రథం నడుపుతాను అని ప్రమాణం చేశాడు కృష్ణుడు. కృష్ణుడు అన్నమాట తప్పడని లోకానికి తెలియజేయడం కోసం భీష్ముడు తీవ్రంగా యుద్ధం చేశాడంటండి. అంటే భగవంతుడు కదా మనల్ని అబద్ధాలు ఆడకూడదు అని అనుకుంటాం కదా, ఆడకూడదు అంటారు కదండి, చెప్పిన మాట అన్న మాట నిలబెట్టుకోవాలంటారు. ధర్మరాజు అబద్ధాలు చెప్పించాడు ఆయనమో అన్నమాట, ఆయన ఏమన్నాడు నేను ఆయుధం ముట్టను అన్నాడు కదండి. అయినా కానీ ఆడిన మాట తప్పడని తన భక్తుల కోసము తన నమ్ముకున్న వాళ్ళ కోసము ఆడిన మాట తప్పాడని నిరూపించడానికి లోకానికి ఆ రోజు భీష్ముడు అంత తీవ్రంగా యుద్ధం చేశాడండి. పాండవుల కోసం ఆయుధం పట్టాడు. వాళ్ళంటే కృష్ణుడికి అంత ప్రేమకి కారణం ఆయన పట్ల వాళ్ళకున్న భక్తి అన్నమాట. మనకి కూడా పాండవులకి కృష్ణుడి మీద ఉన్నంత భక్తి కనుక ఉంటే మన జీవిత రథాన్ని కూడా తోలుతాడు, గుర్రాలను కడుగుతాడు, మనకి పాలేర్తనం చేస్తాడంటండి కృష్ణుడు. కృష్ణుడు ఆడిన మాట తప్పాడు అని నీకు అగౌరవం వస్తుంది అంటాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోయాక నేను ఏం చేసుకుంటాను ఈ కీర్తి అపకీర్తి ఈ గౌరవము అగౌరవము? జీవుడికి కానీ దేవుడికి కాదు కదా, ఎందుకంటే పరమాత్మకి ద్వితీయం లేదు కదండి అంటాడు. నేను బ్రతకుండగా మీరందరూ చనిపోతే ఈ కీర్తి నేను ఏం చేసుకుంటాను అంటాడు. ఎందుకంటే ఆయన కృష్ణ స్వయం భగవాన్, ఆయన స్వయంగా భగవంతుడు. సాధన చేసి సాధన చేసి ఆయన పైకి రాలేదండి, స్వయంగా భగవంతుడు. అయితే భారత యుద్ధంలోనండి ఒక రోజు ఏం జరిగిందంటే, కౌరవ పక్షంలో ఉన్న గొప్ప వీరుడండి భీష్ముడు ద్రోణుడు కాకుండా ఇంకొకడు ఉన్నాడండి, ఎవరంటే కర్ణుడు అనమాట. వాడు ఏం చేశాడంటే ఒక ఆయుధం రెడీగా పెట్టుకుని ఉంచాడంటండి అర్జున్ చంపేయడానికి. అయితే మిగతా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు కానీ ఈ ఆయుధాన్ని మాత్రం జాగ్రత్త పెట్టుకున్నాడు అనమాట. పైగా విష్ణువుకు సంబంధించిన ఆయుధం అంటది. ఆయన ఏదో తపస్సు చేసి ఆ ఆయుధాన్ని సంపాదించాడంటండి. టైం చూసుకుని విష్ణు మంత్రం చదివి అర్జునుడి మీదకి ఆ యుద్ధం ఆయుధాన్ని అర్జునుడి గుండెకి గురి చూసి విడిచిపెట్టాడంటండి. అర్జునుడి మీదకి వచ్చేస్తుందంట అది. అర్జునుడి గుండెని గురి చూసి విడిచిపెట్టాడు కదా, అది ఒక పెద్ద మిసైల్ అంటండి. అది కృష్ణుడి రథం కృష్ణుడు రథం తోలుతున్నాడు కదా, అది వచ్చేస్తుంది అనమాట. అది మనల్ని చంపేస్తుంది అని కూడా అర్జునుడు తెలియట్లేదంటండి. నేను ఆ ఆయుధాన్ని ఖండించగలను అనుకుంటున్నాడంటండి. కానీ కృష్ణుడు రథం తోలుతూ నెమ్మదిగా పైకి లేచాడంటండి. లేచి తన గుండెని ఇచ్చాడంటండి ఆ ఆయుధానికి. ఆ ఆయుధం విష్ణుది కదా, కృష్ణుడిని తాకింది, మెళ్ళో హారం కింద అయిపోయింది అనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, ఇదేంటి యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాము, వాడెవడో ఆయుధం విడిచిపెడితే నా గుండెకి విడిచిపెడితే నీ గుండెని ఇచ్చావేంటి అని అంటాడనమాట. ఇది నీకు అగౌరవం కదా కృష్ణ అని అన్నాడంటండి. భగవంతుడికి గౌరవం ఏంటి అగౌరవం ఏంటి, మనకి అవన్నీ అక్కడ గౌరవము అగౌరవము చూసుకుంటూ కూర్చుంటే అసలు ఆ అవతారం ఎందుకు వచ్చింది, భూమికి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చింది కదా. అర్జునుడు చనిపోతే ఇంకా యుద్ధం ఏముంది, కృష్ణుడు మౌనంగా ఉన్నాడంట. ఎందుకంటే ఆయన గమ్యము ధర్మాన్ని స్థాపించడం వరకే, అది స్థాపించాలి. అందుకోసం ఇవన్నీ పనులు చేసి వాళ్ళని రక్షించాడండి. నాన్నగారు అంటున్నారు భారతం అర్థం అవ్వాలంటే యుక్తి ఉండాలంటండి. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు అంటండి ఒకరోజు ప్రతిజ్ఞ చేశాడంటండి. ఎవరైతే తన గాంధీవాన్ని అవమానం చేస్తారో వాళ్ళని చంపేస్తానని ఒకరోజు ప్రతిజ్ఞ చేశాడంట అర్జునుడు. అయితే యుద్ధం ప్రారంభం ముందు కర్ణుడు ఏం చేశాడంటండి, వాళ్ళ అమ్మకి కుంతీదేవికి మాటిస్తాడంట. పాండవుల్లో అర్జునుని మాత్రమే నేను చంపుతానని మాటిచ్చాడంట అండి. ఒకరోజు ఏం చేశాడంటే ధర్మరాజు దొరికాడంట అర్జునుడికి, కర్ణుడికి దొరికితే కర్ణుడు అర్జునుడి కదా చంపాలి, ధర్మరాజు దొరికితే ధర్మరాజు బాగా బాధి వదిలేసేదంటారండి. సాయంత్రం వాళ్ళు రెస్ట్ తీసుకునేటప్పుడు ధర్మరాజు అన్నంట, ఎందుకు ఆ గాండీవ ఏం చేసుకుంటావు, నన్ను ఇంత బాధాడు కర్ణుడు, ఏం చేస్తున్నావు నువ్వు, ఆ గాండీవ పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు నన్ను కాపాడలేకపోయావు, ఎందుకు ఆ గాండీవ పని అని గాండీవాన్ని గాండీవ తిట్టాడంటండి, అవమానం చేశాడంటండి. అప్పుడు నా గాండీవాన్ని ఎవరైనా అవమానం చేస్తే చంపుతాన్ని ప్రతిజ్ఞ చేశాడు కదా అర్జునుడు. అప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏం చేయాలి, ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు ధర్మరాజును చంపాలి. ఎవరు? అర్జునుడు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేశాడు కదా, నా గాండీవాన్ని ఎవరైతే అవమానం చేస్తారో వాళ్ళని నేను చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు. ధర్మరాజుని బాగా కర్ణుడు బాధాడు కాబట్టి గాండీవాన్ని తీర్చాడు. తీస్తే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిజ్ఞ ప్రకారం ధర్మరాజుని చంపాలి చెప్తాడు అర్జునుడు. వచ్చి కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు నేను మా అన్నగారిని చంపాలి అని. అప్పుడు కృష్ణుడు, నేను చంపలేకపోతున్నాను, మా అన్నని చంపవలసి వస్తుందని అంటే, అప్పుడు కృష్ణుడు లీలా మాంస విగ్రహం కదండి, అన్ని యుక్తులు తెలుసు, కృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడంట. అన్నాడంట కృష్ణుడు, పెద్దవాళ్ళని తీస్తే వాళ్ళని చంపిన దాంతో సమానం అని చెప్పాడంట అండి. నువ్వు మీ అన్నగారిని తిట్టేయి, ఇంకా చంపాల్సిన అవసరం, తలకాయ తీయాల్సిన అవసరం లేదు, మీ అన్నని తిట్టేసేయి, తిట్టేసేస్తే చంపిన దాంతో సమానం అని చెప్పాడంట. అప్పుడు అమ్మాయి ఇది బాగుందా ఇది అనుకుని, ఈ ఉపాయం బాగుంది అనుకుని అన్నగారిని నిందించాడంట అర్జునుడు. అంటే చంపినంత సమానం కదండి, అన్నగారిని నిందించాడంట. మళ్ళీ అన్నగారిని నిందించినందుకు నన్ను నేనే చంపేసుకుంటాను అన్నాడంట, ఆత్మహత్య చేసుకుంటా, నన్ను నేను చంపేసుకుంటా మా అన్నగారిని నిందించవలసి వచ్చింది అని అన్నాడంట. అప్పుడు కృష్ణుడు ఇంకో ఉపాయం చెప్పాడంట అండి, మిమ్మల్ని మీరు పొగుడుకుంటే చచ్చిన వాళ్ళతో సమానము, ప్రత్యేకంగా ఎందుకు తాగవలసిన పని లేదు, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నా కుటుంబం అంత గొప్పది, నా కుటుంబం ఇంత గొప్పది, మాకు అంగబలము అర్ధబలము అని ఇలాగ మనం గొప్పలు మాట్లాడుకుంటే మనల్ని మనము చంపుకునే వాళ్ళతో సమానం అంటండి. అంటే అంటే అంత ఉపాయాలు అంత బాగా చెప్తాడు అని నాన్నగారు చెప్తున్నామంట. అంటే లీలా మాంస విగ్రహం, కృష్ణుడి దగ్గర అన్ని ఉపాయాలు ఉంటాయి మనకి, వాళ్ళందరినీ చంపే అవసరం లేకుండా అలాగ చెప్పాడనమాట నాన్నగారు. అంటున్నారండి, చాలా మంది మనకు కష్టాలు వస్తున్నాయని అంటారు, కృష్ణుడు జైల్లో పుట్టాడు, మనం ఎవరు జైల్లో పుట్టేది కదా, మరి మనకు కష్టమా ఆయన కష్టమా? కృష్ణుడు రేపల్లో తీసుకొచ్చారు కదండి, అక్కడ పుట్టిన 15 రోజుల నుంచి ఆయన చంపడానికి బయలుదేరారు రాక్షసులు, చాలా మంది రాక్షసులు బయలుదేరారు కదండి, మనకు అలాంటి కష్టాలు ఏం లేవు కదా. అయితే అలా అంటున్నామంట నాన్నగారు, ఏంటంటే మనం ఏదో కష్టాలు లేకుండా ఎవరి జీవితాలు వెళ్ళిపోలేదు కాబట్టి మా కష్టాలు వస్తాయి, మా కష్టాలు వస్తాయి, ఏడ్చుకుంటూ కూర్చోకూడదు అని చెప్తున్నారండి నాన్నగారు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయేకంటండి గాంధారి కృష్ణుని శపించిందంటండి. ఏమని శపించిందంటే, నా వంశాన్ని అంతా పాడు చేసావు నువ్వు. అసలు ఆయన ఏం పాడు చేయలేదు, ఆయన పాడు చేశాడు, వాళ్ళే యుద్ధం చేసి చచ్చిపోయారు, కానీ ఈమె పుత్రప్రేమ వలన ఇదే మమకారం అంటారు. అయితే ఆయన దేవుడని దేవుడని కూడా తెలియకుండా ఆమెస్తుంది, ఏమంటుందంటే యుద్ధం ఆపచేయలేకపోయావు, నా వంశాన్ని అంత నాశనం చేసావు అని ఊరుకుంటే చదువును, నా వంశం ఎలా నాశనం అయిపోయిందో నీ వంశం కూడా అలాగే నాశనం అయిపోవాలని శాపం పెట్టిందంటండి. ఆశ్చర్యం, అప్పుడు కూడా కృష్ణుడు డిస్టర్బ్ అవ్వలేదంటండి, ముఖంలో వికారం కనబడలేదంటండి. వాడు దేవుడు అంటారు నాన్నగారు. ఆ శాపానికి కోపం రాలేదు, సంతోషించాడంట. ఆయనకేంటండి, ఆయన పోయేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు, పోయేది ఏదన్నా ఉంటే, వచ్చేది ఏదన్నా ఉంటే వాడు దేవుడే కాదు అసలు. అందుకే జ్ఞానిని సముద్రంతో పోలుస్తారండి, సముద్రానికి పది దిక్కు నుంచి నదులు వచ్చి కలుస్తుంటే అదేం సంతోషపడదు. నదులన్నీ ఎండిపోయి ఏ నది కూడా సముద్రంలో కలకపోతే అప్పుడు అది దుఃఖపడదు. కాబట్టి జ్ఞానిని సముద్రంతో పోలుస్తాడనమాట. తర్వాత ఉషా, అమ్మా ఉషా ఉన్నావా? హలో ఉషా, కృష్ణ
ఒక నిమిషం.
ఏంటంటే నేను ఏం చెప్దామని మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఇది ఉంది కదమ్మా మనకి ఎల్లుండి, మనకి సెప్టెంబర్ 1st ఆ భగవాన్ ఆగమనోత్సవం ఉంది కదా.
అవునండి.
అది మళ్ళీ నెక్స్ట్ సండే వరకు మన సత్సంగాలు ఉండవు కదా. నాకు ఇంకా కొంచెం టైం ఉంది కదా, 45 మినిట్స్ అలా టైం ఉంది కదమ్మా. కృష్ణ మన భగవాన్ ఆగమనోత్సవం చెప్తాం 15 నిమిషాలు, అది ఒక అర్ధ గంట అని అనుకుంటున్నాను.
అలాగే అలాగే ఆంటీ, సౌగంధి ఆంటీ,
అలా కాదమ్మా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కదా, నెక్స్ట్ సండే కదా మనకి, మనకి లోపల మనకి మన సత్సంగం మళ్ళీ నెక్స్ట్ సండే. ఈ లోపల మనకి సెప్టెంబర్ 1st రమణ మహర్షి గారు అరుణాచలం విచ్చేసిన రోజు కదా, ఆగమనోత్సవం ఉంది కదా. మరి ఇంకా నాకు 45 మినిట్స్ టైం ఉంది కదా. చెప్పేసుకుంటే అదో తృప్తిగా ఉంటది. మళ్ళీ అది అధూరిగా అట్లా వదిలేసినట్టు అవుతుంది. మరి అలా
భగవాన్ ఇంగ్లీష్ సత్సంగం ఎలాగూ, సో మీరు
కాబట్టి అదే భగవాన్ ని కూడా చెప్పేస్తే బాగుంటుందో నాకు అనిపించింది అమ్మా. వదిలిపెట్టుకోవాలి భగవాన్ ని
తప్పకుండా తప్పకుండా.
అదే అందుకనే కృష్ణ క్లుప్తంగా చెప్పేశాను, నేను చెప్పాలనుకుని చెప్పేశాను కృష్ణ గురించి. ఇప్పుడు భగవాన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను.
అలాగే తప్పకుండా తప్పకుండా అలాగే.
ఓకే అమ్మా, సెప్టెంబర్ 1st భగవాన్ ఆగమనోత్సవం ఉంది కదండి అరుణాచలం. మొట్టమొదటిసారి భగవాన్ జ్ఞాని అయ్యాక అరుణాచలం వచ్చారు. అది భగవాన్ భక్తులు ఆగమనోత్సవం ఉత్సవం చేసుకుంటారండి. అందరు భక్తులందరూ అది పండగలాగా చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజుని రమణ భక్తులు కలకాలం ఆ చిరకాలం గుర్తుంచుకోవాల్సిన రోజు అని చెప్పారండి. అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు 1879 డిసెంబర్ 30th తిరుచెళ్ళు జన్మించారండి. ఆయన తండ్రి సుందరం అయ్యర్, తల్లి అడగమ్మ. వారి కుటుంబానికి ఇష్ట దేవత వెంకటేశ్వరం అనమాట. అందుకోసం భగవాన్కి వెంకటరామన్ అని పేరు పెట్టారనమాట. భగవాన్ చిన్నతనంలోనే ఆయన తండ్రి స్వర్గస్థులయ్యారండి. తండ్రి పోయిన తర్వాత భగవాన్ ఆయన పినతండ్రి మధురై తీసుకెళ్ళారనమాట. భగవాన్ పినతండ్రి ఇంటి వద్ద ఉండి చదువుకునేవారు అనమాట. ఆయన ఒకరోజు స్కూల్ నుండి వస్తూ ఉంటే ఒక బంధువు ఎదురొచ్చాడండి. ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు వెంకటరామన్. అరుణాచలం నుంచి వస్తున్నానని చెప్పాను అనమాట. ఆయన మొదటిసారి అరుణాచలం పేరు వినగానే భగవాన్కి శరీరం అంతా గగ్గుబాటు చేసిందంటండి. అంటే నాన్నగారు జన్మాంతర అనుబంధము, అరుణాచలం అంటే ఆయనకు ఒక ఊరు గుర్తు రాలేదంటండి. అరుణాచలం అంటే భగవంతుడే మన తండ్రి అనుకున్నాడంటండి. ఆయనకు జన్మాంతరంలో శివ సంస్కారం ఉందంటండి. శివుడు అంటే మనం దేవుడు అనుకుంటాం కదా, అలా కాదంటే ఆయనకి శివస్మరణ వచ్చేసరికి ఆయన మన తండ్రే, ఆయన మనము ఒకటే కుటుంబం అని అనిపించారంటండి. అయితే అరుణాచలంతో ఆయనకి ఉన్న జన్మాంతర అనుబంధం ఎటువంటిది అంటే, 54 సంవత్సరాలు అరుణాచలంలో ఉంటే అండి, ఈ అరుణాచలం వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపు కూడా రాలేదంటండి భగవాన్కి. ఆయనే చెప్పారంట. భగవాన్ చిన్నప్పుడు పెరియ పురాణం అనే ఆధ్యాత్మిక గ్రంథం చదివారంటండి. అందులో 63 శివభక్తుల జీవిత చరిత్రలు ఉన్నాయన్నమాట. ఈ 63 ఈ 63 మంది భక్తులు ఉన్నారు కదండి, వాళ్ళు ఒకరిగా ఆయన నేను అవ్వగలనా అనే భావన భగవానికి లోబడి వచ్చేదంట అండి. ఆయన జీవితంలో ముఖ్యమైన సంఘటన మరణానుభవం అనమాట. అది 1896 జూలై నెల 16వ తేదీన మధురైలో ఆయన పినతండ్రి ఇంటి వద్ద భగవాన్కు మరణానుభవం కలిగిందండి. మామూలుగా శరీరం మరణించింది, నిజంగానే శరీరం మరణించిందంటండి. శ్వాస ఆగిపోయిందంటండి, రక్త ప్రసరణ ఆగిపోయిందంటండి. శరీరం మరణించినప్పుడు నేను మరణించాలి కదా, నేను మరణం లేకుండా ఉన్నానేంటి మరణి అని అనిపించిందంట. ఆయన ప్రశ్న వచ్చింది అనమాట, మరణించేది దేహమే, దేహం పోయిన తర్వాత కూడా మనం ఉంటామని అనుభవపూర్వకంగా గ్రహించాడంటండి. అంటే మరణానుభవం ద్వారా మరణాన్ని జయించారు. మరణానుభవంలో దేహగతమైన నేను విచ్చిపెట్టేసిందండి, ఆత్మగతమైన నేను ఆయనకి వ్యక్తమైంది అనమాట. ఇదంత 10 నిమిషాల కాలంలో జరిగిపోయిందంటండి. మరణానుభవం ద్వారా పూర్ణ జ్ఞానే కూర్చున్నాడంటండి. మరణానుభవం ఎలా కలిగింది అంటే అది ఒక దేవ రహస్యం అంటండి. అంత ముందే ముగ్గిపోయి ఉంటాడు, అప్పుడు రాలిపోయాడు అనమాట. అంటే ఆ జీవుడు పూర్వ జన్మలో ఎంతో సాధన చేసి ముగ్గిపోయాడంటండి, ఈ జన్మలో రాలిపోయాడంట. మనం కూడా ఈ జన్మలో కష్టపడి సాధన చేస్తే, ఒకవేళ ఇప్పుడు మనకు ఆత్మానుభవం కలగకపోయినా మనం చేసిన సాధన రాబోయే జన్మ కలిసి వస్తుంది అంటండి. మరి ఇప్పుడు ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి, 59 pages చదివారనుకోండి, మనం పుస్తకం మూసేసి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చదువుకోవాలంటే 60th page నుంచి చదువుతాం కదా, మళ్ళీ 1st page నుంచి చదవం కదండి. అలాగ చేసిన సాధన మనకి వచ్చే జన్మకు వస్తుంది అంటండి. టీనేజ్ ఇస్ ద వర్స్ట్ స్టేజ్ అంటారు. అటువంటి టీనేజ్ లో భగవానికి మరణానుభవం కలిగిందంటండి. ఆయనకు ఆత్మానుభవం కలిగిన తర్వాత సమాధి స్థితి వరించి వస్తుందంటండి. అలా వస్తుంటే ఆయన అన్నగారు ఏమన్నారంటే, నీ బోటివాడికి ఇంటి దగ్గర పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అంటే ఆయన కోపం రాలేదంటండి. నిజమే, ఎక్కడికి పోవాలి, ఆ లోపల నుండి అరుణాచలం అనే స్థలం వచ్చిందంటండి. మరి డబ్బు ఎక్కడిది, అప్పుడు అన్నగారు నోరుని ఈశ్వరుడు ఉపయోగించుకున్నాడంటండి. పలానా చోట డబ్బు ఉంది, తీసుకుని నా కాలేజీ జీతం కట్టు అని అన్నాడంట. ఇచ్చేవాడు ఈశ్వరుడు, పుచ్చుకునేవాడు ఈశ్వరుడు. కొంత డబ్బు తీసుకొని ఇది ఒక మంచి పని కోసం, పని నిమిత్తం వెళ్తుంది, ఈ శరీరం కోసం వెతకద్దు, డబ్బు ఖర్చు పెట్టద్దు, దీనికోసం బింగ పెట్టుకోద్దని రాసి కింద సంతకం పెట్టలేదంటండి. అంటే మరణానుభవంలో సంతకం పెట్టేవాడు చచ్చిపోయాడు అనమాట. అంటే 1896 సెప్టెంబర్ నెల 1వ తేదీన అరుణాచలం వెళ్ళారండి. వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అరుణాచలేశ్వరంతో, నువ్వు రమ్మంటే వచ్చాను, నా అంతటి నేను రాలేదు, ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని విన్నవించుకున్నాడంటండి. అంటే ఆయనకు ఆయనే సన్యాసం పుచ్చుకున్నారనమాట. ఎలాగంటే చొక్కా చింపేసి ఒక ముక్క గోచి పెట్టుకుని లాగు చొక్క తన దగ్గర ఉన్న డబ్బులు మిఠాయిలు అన్ని కొలంలో వేసేసాడంటి. అంటే పరిపూర్ణంగా ఈశ్వరుడి మీద ఆధారపడిపోయాడు. అది పూర్ణ శరణాగతి. అంటే నాన్నగారు అన్నారు, శరణాగతి గురించి చెప్పడం వేరు, శరణాగతిగా ఉండడం వేరు. భగవాన్ కొంతకాలం గుడిలో పాతాల గుహలో ఉన్నారండి, తర్వాత మామిడి తోటలో ఉన్నారు, మళ్ళా తర్వాత పాలకొండలో కొంతకాలం ఉన్నదండి. అక్కడ ఉండగానే వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంటికి రమ్మని అడుగుతారనమాట. భగవాన్ వాళ్ళ అమ్మగారికి పలక మీద ఒక మాట రాసిచ్చారండి. ఇది నాన్నగారు అన్నారు, ఇది ఒక్కటి మీరు పట్టుకుంటే చాలు, మీకు అసలు దుఃఖమే రాదని చెప్పినారు, ఈ ఒక్క మాట మీకు అర్థమవుతే చాలు అన్నారండి. అది ఏంటంటే, ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తీరును, జరగడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు, ఇది నిశ్చయము. అయితే మనం ఏం చేయాలంటే ఊరకు ఉండడం ఉత్తమం అని చెప్తున్నారు. ఇది ఒక్కటి అర్థమైతే మీకు అసలు దుఃఖరహిత స్థితికి వెళ్ళిపోతారని చెప్తున్నారు నాన్నగారు. ఇది భగవాను చెప్పిన మొదటి సందేశం అనమాట. తర్వాత భగవాన్ కొంతకాలం విరూపాక్ష గుహలో ఉన్నారండి. 1907 అక్కడికి గణపతి శాస్త్రి గారు వచ్చారు. శాస్త్రి గారు భగవాన్ దర్శించి, చదవలసిన శాస్త్రాలన్నీ చదివాను, జపం చేశాను, తపస్సు చేశాను, కానీ తపస్సు యొక్క రహస్యం నాకు తెలియలేదని అన్నారండి. భగవాన్ చాలా తక్కువ మాట్లాడేవారు, తన గొంతును సవరించుకొని ఇలా చెప్పారన్నమాట. మనం నేను నేను అంటున్నాం కదా, అదొక తలంపు. ఆ నేననే తలంపు ఎక్కడ ఉదయించి వస్తుందో అక్కడికి వెళ్ళాలి, అదే తపస్సు యొక్క ప్రయోజనం. అంటే నేననే తలంపు ఎక్కడైతే ఉదయించి వస్తుందో ఆ హృదయాకాశం దగ్గరికి వెళ్తే ఇది నశిస్తుంది అని చెప్పారన్నమాట. అయితే ఆ మనసుని హృదయంలోకి పంపడానికే మనము నేను ఎవడన్నా ప్రశ్నించుకోవడం అన్నమాట. అయితే భగవాను అప్పుడు ఒక తోటలో ఒక మామిడి తోటలో ఉండేవారండి. వినాయకుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను పళని స్వామి ఆరాధించేవాడు అన్నమాట. అప్పుడు భగవాను అప్పుడు తోటలో ఉండేవాడు కదా, ఈ విగ్రహాన్ని ఆరాధి ఎవరు అన్నారంట, ఈ విగ్రహాన్ని ఆరాధిస్తున్నా ఏంటి, ఈ విగ్రహమే అక్కడ శరీరంతో ఉంది అంటే. అప్పుడు పళని స్వామి వచ్చి భగవాన్కు సేవ చేయడం ప్రారంభించాడంటండి. పళని స్వామి భిక్ష చేసుకుని వచ్చి సగం భగవాను సగం ఆయన ఇద్దరు తినేవారు అంటండి. భగవాన్ మీద పళని స్వామి అంటండి. శాస్త్రి గారు వచ్చినప్పుడు పళని స్వామిని ఆయన పేరేంటి అని అడిగారంట. అంటే మాకు తెలీదు, కొంతమంది బ్రాహ్మణ స్వామి అంటారు, కొంతమంది మౌన స్వామి అంటారు అని అన్నారంట. అప్పుడు శాస్త్రి గారు రమణ మహర్షి అని పేరు పెట్టారండి. అందరూ రమణ మహర్షి అని పిలుస్తారు కానీ భక్తులు మటుకు భగవాన్ అని పిలుచుకోండి అని శాస్త్రి గారు చెప్పారన్నమాట. నీటి ఇబ్బంది వలన భగవాన్ విరూపాక్ష గుహ వదిలి స్కందాశ్రమం వెళ్ళారండి. కానీ పళని స్వామి విరూపాక్ష గుహను వదలలేదంటండి. నువ్వు విరూపాక్ష గుహను వదలనంటున్నావు, అయితే నేనే నిన్ను చూడడానికి వస్తాను అన్నాడంట భగవాను. వాడు గురువు అంటే అన్నారు నాన్నగారు. ప్రతిరోజు పళని స్వామిని చూడడానికి భగవాన్ విరూపాక్ష గుహకు వచ్చేవారంటండి. అయితే గీత భగవాను పళనికి పళని స్వామి అంటే పళని స్వామి మరణించే టైంలో వచ్చి పళని స్వామి తలను తీసుకుని ఒళ్ళో పెట్టుకుని ఆయనకి మోక్షాన్ని ఇచ్చారంటండి. నాన్నగారు చెప్తున్నారు ఎంతో అదృష్టవంతుడు పళని అని చెప్తున్నారండి. తర్వాతనేమో ఏప్రిల్ 1950 ఏప్రిల్ 14వ తారీఖున వికృతి నామ సంవత్సరము చైత్ర బహుళ త్రయోదశి నాడు భగవాన్ రమణ మహర్షి గారు భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరంలో ఐక్యమయ్యారండి. అది చైత్ర బహుళ త్రయోదశి అనమాట. భగవాను రమణ మహర్షి గారు మహాసమాధి చెందిన రోజు అనమాట. మహాసమాధి చెందినటికి రమణుల దేహం చాలా బలహీన పడిందండి, అసలు లేవలేకపోయిందనమాట. ఆహారం కూడా స్వీకరించలేకపోయారు. రాత్రి 8 గంటలకు తమను కూర్చోబెట్టమని రమణ అన్నారండి. అంటే కూర్చోబెట్టమంటే దిండుని ఆనుకొని కూర్చోడమే, శరీరం సహకరించలేదన్నమాట. మూత పడి ఉన్న కుడికన్ను నుంచి చెంపపైకి ఎందుకో కానీ నీళ్లు ధారగా కారసాగాయండి. పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని చూస్తూ ఉన్నారంట. భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించడం కష్టంగా ఉందంటండి. ఇంతలో హాల్లో కూర్చున్న జనం అరుణాచల శివ అని అంటూ పాడసాగారంటండి. ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయిందంట. ఇంతలో ఆకాశంలో ఒక దివ్యమైన ప్రకాశవంతమైన కాంతి పుంజం అద్భుత కాంతులు విరుజుముతూ ఆ చోటు నుంచి పైకి లేచి ఈశాన్యం దిశగా అరుణాచల శిఖరం దిశగా పై నుంచి వెళ్ళిపోయిందంటండి. దీన్ని దేశాల ప్రజలు దర్శించారంటండి. అదే సమయంలో రాత్రి 8:47 భగవాను దేహము శ్వాస తీసుకోవడం ఆపేసిందంట అంటండి. అరుణాచలేశ్వరుడు వెలిగించిన జ్ఞాన జ్యోతేము భగవాన్ రమణ మహర్షి గారండి. తన సహజ రూపం అంటే అది జ్యోతి రూపం అనమాట. జనులందరూ చూస్తుండగా వెళ్ళి అరుణాచలేశ్వరులో ఐక్యమైపోయాడంటండి. అవధూత అవతార మూర్తి జీవన్ ముక్తుడు దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు దేహాన్ని చాలించారంటండి. అయితే ఆయన భగవాను కొన్ని శరీరం విడిచిపెట్టే రోజు అండి, అదే 1950 ఏప్రిల్ 1950 ఏప్రిల్ 14వ తేదీన. ఇంకా కొద్ది సమయంలో శరీరం పోతుందనగా సోఫాలో పడుకున్న ఆయన కూర్చోబెట్టమని చెప్పారు కదండి, క్యూలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఆయన కొంతమంది వంక చూసి చిరునవ్వు నవ్వారంటండి, కొంతమందిని చిన్న చిన్న మాటలతో పలకరించారంట, కొంతమందిని చూసి కన్నీరు తెచ్చుకున్నారంటండి. ఆయన ఏమి చేసినా అది అనుగ్రహమే. భగవాన్ కనుక శరీరమే అయితే ఇప్పుడు ఆయన లేనట్లే కదా. భగవాన్ శరీరం ఉన్నప్పుడు కూడా ఆ శరీరం ఆయన కాదు. భగవాన్ రేపు శరీరం విడిచిపెడతారనగా కొంతమంది భక్తులు ఏమన్నారంటే, మీ శరీరం పడిపోయేలాగా ఉంది, ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఈ శరీరం పోయాక ఇంకా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు అని అడిగారంట. అప్పుడు చెప్పారంట, ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా ఈ శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు, శరీరానికి చావు ఉన్నమాట నిజమే, కానీ ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. ఈ శరీరం పడిపోయినా మిమ్మల్ని ప్రేమించే వస్తువుకు చావు లేదు కాబట్టి అది మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది, అనుగ్రహిస్తూనే ఉంటుంది. మీకు బ్రాహ్మస్థితి కలిగే వరకు అది మిమ్మల్ని విడిచి పెట్టదు అని చెప్పారంటండి. భగవాన్ మరణానుభవం ద్వారా మరణాన్ని జయించి అమృతత్వాన్ని పొందారు కదా, అది పొందేంత మన చేత పొందించేంత వరకు ఆయన వదిలిపెట్టారంటండి. నాన్నగారు చెప్తున్నారు, భగవాన్ యొక్క వైభవం ఏంటంటే గొప్ప గొప్ప పదవులు ఉన్నవారు, లోకానికి సంబంధించిన వైభవం ఉన్నవారు, కోట్లు డబ్బు ఉన్నవారు, పండితులు, అందమైన స్త్రీలు ఎవరు వచ్చినా ఆయన మనసును ఆకర్షించలేరంటండి. ఎందుకంటే అదంతా స్వప్నమే ఆయనకు తెలుసు కదా, అంతేకాదు ఇవన్నీ ఉపద్రవాలు ఉద్రేకాలు అని కూడా ఆయనకు తెలుసు అన్నమాట. అంటే మనమైన ప్రపంచంలో ఉన్న ఏదైనా ఆకర్షణ గురైతే అది ఎప్పటికైనా ఉపద్రవం తీసుకొస్తుందని మనం మనకు ఒక సందేశం అనేది. అంటే ఆయన దేనికి ఆకర్షింపబడలేదు, ఎక్కడ బంధం పెట్టుకోలేదు అన్నమాట. తర్వాత అక్షరమణమాల అంటే అక్షరాలతో తయారు చేసిన పెళ్లి నాటి మాల. పెళ్లికి మామూలుగా పుష్పాలతో మాలను చేస్తారు కానీ ఇది అక్షరాలతో తయారు చేశారండి. ఇక్కడ అరుణాచలేశ్వరుడు పెండ్లి కుమారుడు, భగవాన్ ఏమో పెండ్లి కుమార్తె. భగవాన్ ఏమంటున్నారంటే, ఓ అరుణాచలేశ్వరుడా, అక్షరాలతో తయారు చేసిన ఈ దండ నేను నీ మెడలో వేస్తున్నాను, మరి నువ్వు కూడా నాకు దండ వేయాలి కదా, నేను చేశాను నువ్వు కూడా అక్షరాలతో చేసిన దండ నా మెడలో వేయద్దు, నీ అనుగ్రహం అనే దండ నా మెడలో వేసి నీ స్వరూపాన్ని నాకు ఈ అరుణాచలేశ్వరుని అక్షరమణమాలలో భగవాన్ వివరంగా చెప్పారండి. ఎవరు అక్షరమణమాల గురించి ఎవరైనా తలపెడితే భగవాన్ అనేవారంట, ఇది మనకి కడుపు నిండా అన్నం పెట్టింది అని అనేవారంటండి. అయితే నాన్నగారు చెప్తున్నారు, సరోజినీ నాయుడు ఉంది కదండి, సరోజినీ నాయుడు తమ్ముడు అంటండి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ అంట, ఆయన భగవాన్ దగ్గరికి వెళ్ళాడంటండి. ఆయన అంటాడంట, భగవాన్కి క్రియ ఆయన భగవాన్కు క్రియ లవర్ అని పేరు పెట్టాడంటండి. అంటే క్రియ లవర్ అని ఎందుకు పెట్టంటే, వీడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమ అనేది తీయగా ఉంటుంది కదా, కానీ వీడి ప్రేమ ఏంటి ఇలా క్రూయల్గా ఉంది అని అనేవాడంట. అంటే వీడు మనల్ని బంధిస్తున్నాడు, ఒక్కోసారి మన చేత అది ఇది కక్కిస్తున్నాడు, అంటే మన అలవాట్లను కక్కిస్తున్నాడు, ఒకవేళ అది మనకి ఇష్టం లేకపోయినా మనకి ఏది మంచిదో అదే చేస్తున్నాడు, అప్పుడు మనకి పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ భరిస్తేనే కానీ మనకి రియలైజేషన్ రాదేమో, అందుకే ఇవన్నీ చేస్తున్నాడు అని ఇలా అంటున్నాడంటండి. వాడి మీద ఆప్యాయత పోగొట్టుకోవాలన్నా పోగొట్టుకునివ్వడు, వాడికి మనకు సంబంధం ఏంటి అనుకున్నా హృదయగతంగా ఏదో అనుబంధం మనకు కనిపిస్తూ ఉంటుంది, అది మాటల్లో చెప్పలేము, ఆయన లవర్ కాదని చెప్పడం లేదు బట్ క్రియల్ లవర్ అంటున్నాడండి. ఎందుకంటే కొంతమందిని ఆప్యాయతగా పలకరిస్తారంట, కొంతమందిని చూసి చూడనట్లు ఉంటాడంటండి. అంటే మీ మనసులో ఏముందో మీకు తెలియటానికి అలా చేస్తూ ఉంటాడనమాట. అంటే మీకు అశాంతిని తీసుకొని వచ్చే విషయాలు ఏమన్నా ఉంటే అందులో నుండి మిమ్మల్ని విడిపించడానికి అలా బిహేవ్ చేస్తుంటాడు అన్నమాట. భగవాన్ దగ్గరికి ఒక సైంటిస్ట్ వచ్చాడంటండి. వాడు నాస్తికుడు. ఆయన భగవాన్ దగ్గర ఒక గంట కూర్చున్నాడంట. ఇద్దరి మధ్య మాటలు లేవు. భగవాన్ మౌనంగా ఉన్నారండి. ఈయన మౌనంగా కూర్చున్నారు. ఒకరి వంక ఒకరు చూసుకుంటున్నారు. హృదయం హృదయంతో మాట్లాడేటప్పుడు ఇంకా మాటలు ఎందుకు? ఒక గంట కూర్చుని వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోతున్నారని చెప్పలేదంటే, మీరు వెళ్ళిపోతున్నారా అని భగవాన్ అడగలేదంట. తర్వాత ఆయన అమెరికా రిలయన్స్ క్లబ్ లో మాట్లాడుతూ, నేను సౌత్ ఇండియాలో ఒక మహర్షిని చూశాను. ఆయన నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. నేను నాస్తికుణ్ణి. ఈ దేహం మరణించి ఈ దేహంతో పాటు మన జీవిత యాత్ర కూడా మూసిపోతుంది అని నమ్మేవాడిని. అయితే నేను ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు ఈ దేహంతో సంబంధం లేకుండా, ఇంద్రియాలతో మనస్సుతో సంబంధం లేకుండా, ఈ లోకంతో దేవతలతో సంబంధం లేకుండా ఏదో ఒక నిజం ఉందని నా హృదయంలో స్ఫురించిందని చెప్పానండి. ఈ దేహం మరణించినా మరణం లేని వస్తువుకి నా హృదయంలో ఉందని తెలుస్తోందని చెప్పాడు ఆయన. అంటే అది నాకు అనుభవంలోకి రావడం లేదని కూడా తెలుస్తోంది. నాస్తికత్వం పోయిందంటండి, అంటే శరీరం మరణించిన వెంటనే జీవితం కూడా ముగిసిపోతుంది అని అనుకునేవాడిని. కానీ శరీరం మరణించిన జీవితం కంటిన్యూ అవుతుందని అక్కడ నాకు అనుభవం అయిందని చెప్పారంటండి. అంటే దేహం మరణించిన దాంతో సంబంధం లేకుండా మరణం లేని నిజం ఒకటి నా హృదయంలో ఉంది అని నాకు తెలుస్తోంది. అది నాకు ఇంకా అనుభవంలోకి రాలేదు, దానికి టైం పట్టవచ్చు అని చెప్పాడంట. అంటే మాట్లాడలేదు, మౌనంగానే అనమాట. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని సాధన చేసినా ఒక జ్ఞాని యొక్క టచ్, జ్ఞాని యొక్క చూపు, జ్ఞాని యొక్క మాటతో అవి సమానం కాదు. నువ్వు శాస్త్రాలు చదవచ్చు చదవచ్చు, కానీ దాని యొక్క చూపు అంత బలీయమైనదని చెప్పారంటండి. ఒక భగవాన్ రమణ స్వామి వల్ల తల్లిదండ్రులకి 3వ సంతానం అండి భగవాను. సామాన్యమైన కుటుంబం అనమాట. భగవాన్ ఏమో యావరేజ్ స్టూడెంట్ అనమాట. రమణస్వామి ముత్తాతల్లో ఒకరు సన్యాసి అయ్యారండి. రమణస్వామి తాతగారులో ఒకరు సన్యాసి అయ్యారు. తండ్రి అన్నదమ్ములో ఒకరు సన్యాసి అయ్యారనమాట. అంటే 3 తరాల నుంచి ఒక్కొక్కరు సన్యాసి అవుతున్నారనమాట. అది వారి కుటుంబంలో ఉన్న శాపం అనమాట. ఆ కుటుంబంలో రమణులు జన్మించారు. ఆ శాపము వరమైంది మనకని చెప్తున్నారండి నాన్నగారు. వారి కుటుంబం యొక్క ఇష్టదైవము తిరుపతి వెంకటస్వామి అనమాట. అందుకే వెంకటరామన్ అని పేరు పెట్టారు. ఆ వెంకటరామన్ వాళ్ళ తండ్రి వెంకటరామన్ చిన్నతనం పోయారు కదండి, ఆయన అడ్వకేట్ అనమాట అప్పట్లో. అయితే ఒకరోజు ఎవరో క్లయింట్స్వి కాగితాలు ఉంటే ఇంట్లో ఆ కాగితాలు ఉన్నప్పుడు వెంకటరామన్ వచ్చి ఆ క్లయింట్స్ కాగితాలు చింపేశాడండి చిన్నతనంలో. తండ్రి వచ్చి ఈ కాగితాలు అన్ని ఎవరు చింపేశారు అని అడిగితే, అప్పుడు రమణస్వామి తల్లి చెప్పిందంట, వెంకటరామన్ చింపేశాడు ఈ దస్తావేజులు అని సుందరమయ్యకి చెప్పిందనమాట. అప్పుడు సుందరమయ్యకి విపరీతమైన కోపం వచ్చిందంటండి. గట్టిగా అన్నాడంట, వీడికి అన్నం పెట్టకు, బట్టలు విప్పించేయి, గోచి పెట్టు, తల గొరిగించు, ఇంట్లోంచి బయట జంటి. ఈ మాటలన్నీ ఈశ్వరుడు అనిపిస్తున్నాడండి. అతనే అనడానికి అతను కూడా జీవుడే కదా, భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అనమాట. తర్వాత అంటే భగవాన్ అన్నదండి, తర్వాత మా తండ్రి గారు పెట్టిన శాపమే నేను ఇలా అవ్వడానికి కారణము అని అన్నారంట భగవాను. అయితే ఒక అంటే ఒక్క నిమిషం, భగవాన్ని ఒకరు అడిగారంటానండి. ఏమని అడిగారంటే, భగవాన్ మీరెవరు అని అడిగారంట. అంటే భగవాన్ చెప్పారంటానండి. ఏమని చెప్పారంటే, హరి మొదలుకొని సమస్తమైన జీవరాశుల హృదయంలో ఏ చైతన్యమైతే అంతర్యామిగా ఉందో ఆ ఆత్మే ఈ అరుణాచల రముడు రమణుడు అని అన్నాడంటండి. అరుణాచల రమణుడు అని ఆయనే పెట్టుకున్నారన్నమాట పేరు. చెప్పారు కదండి అహమాత్మ గుడ కేసర సర్వభూత సహిష్ణుత అది అది ఇదే అనమాట. ఏంటంటే అందరి హృదయాలు నేను ఆత్మగా ఉన్నాను అని అన్నారన్నమాట. భగవాను అరుణాచలం గురించి ఒక మాట చెప్పారంటండి. అది ఏంటంటే నాన్నగారు అన్నారు ఈ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఏం చెప్పారంటండి, గురువులు సాధనలు దేవతలు మీకు చేయలేని సహాయం అరుణాచలం చేస్తుంది, అయితే మీరు పెద్ద కష్టపడక్కర్లేదు, చెమట పట్టేలాగా మీరేం కష్టపడక్కర్లేదు, మీ హృదయాలు అరుణాచలేశ్వరుని ప్రేమతో విశ్వాసంతో నామాన్ని స్మరించగా ఆయనే మిమ్మల్ని గుంచుకుంటారని చెప్పారంటండి. డాక్టర్ రాధాకృష్ణ అనేవారు అంటండి, ఏమనేవారంటే ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ సీ రమణ మహర్షి అని రాధాకృష్ణ గారు అనేవారు అంటండి. అంటే ఎందుకంటే స్పిరిచువల్ హిస్టరీకి ఆయన టీచింగ్ వలన ఒక మలుపు వచ్చిందనమాట. అంటే ఏంటంటే అంతవరకు పూజ జపము ధ్యానము గురించి ప్రచారంలో ఉండేదండి, విచారణ మార్గం మరుగున పడిపోయిందనమాట. ఈ మరుగున పడిపోయిన విచారణ మార్గాన్ని వెలికి తీసుకురావడానికి భగవాను అవతరించడం జరిగిందనమాట, ఈ జన్మ తీసుకోవడం జరిగిందనమాట. అయితే గౌతమ బుద్ధుడు రమణ మహర్షి గారు అండి వీరిద్దరు మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మనల్ని ఆనందంలోకి పంపడానికి ప్రయత్నం చేశారండి. ఇద్దరు టీచింగ్ లో ఆ వైభవం ఉంటుందంటండి. అయితే చెప్పారు కదా నేను అని నీవు అంటున్నావు కదా, ఈయన చెప్పినారంటే ఇప్పుడు మన హృదయంలో ఉన్న ఆత్మలోకి మన జీవుడు ప్రవేశించాలంటే ఎన్నో మార్గాలు ఎన్నో ఉపాయాలు చెప్పారు, ఎన్నో యోగాలు చెప్పారు కదండి. భగవాన్ చెప్పింది ఏంటంటే ఒకటేమో ఆయన చెప్పిన మార్గం, ఒకటేమో విచారణ మార్గం, ఒకటేమో శరణాగతి మార్గం. అయితే శరణాగతి అంటే ఏంటంటే భగవాన్ చెప్పిన శరణాగతి ఏంటంటే ఎవరైతే భగవంతుడికి దీర్ఘ శరణాగతి చేశారు, సంపూర్ణంగా శరణాగతి చేశారు, ఇంకా వారికి భయం కానీ కోరిక కానీ కోపం కానీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అంటారండి. ఇది కొండగుర్తు అని చెప్పారు. నాన్నగారు ఏం చెప్పారంటే మీకు మీరు నిజంగా మీ మార్గం శరణాగతి మార్గం అయితే మరణించే సమయంలో కూడా మనకు భయం రాకూడదు అంటండి. జనరల్ గా మనం మరణించే టైంలో మనకు భయం వస్తుంది కదా, మీ మార్గం శరణాగతి మార్గం అయితే ఒకవేళ మరణించే సమయంలో కూడా భయపడకూడదు అంటండి. మనం అన్నీ ఇలా అంటున్నారు నాన్నగారు, మీరు ఎంత వరకు శరణాగతి చెందితే అంతవరకు మనకు భయం తగ్గుతుంది అంటండి. సపోజ్ మీరు 75% శరణాగతి చెందారు అనుకోండి, ఇంకా మిగిలిన 25% భయం వెంటాడుతుంది అంటండి. ఒకవేళ 90% శరణాగతి చెందారు అనుకోండి, 90% శరణాగతి చేస్తే మిగిలిన 10% ఏదైతే ఉందో అది మీకు భయం వెంటాడుతుంది అంటండి. సంపూర్ణంగా అంటే 100% మీరు శరణాగతి చేస్తే మీరు బయరహిత స్థితికి వచ్చేస్తారు అని చెప్తున్నారు. ఇంకో మాట చెప్పారు, బేర్ ఇంజరీ అండ్ బేర్ ఇన్సల్ట్ దట్ ఈస్ ఆల్సో హైయెస్ట్ సాధన, అది కూడా శరణాగతి కిందకు వస్తుంది అంటండి. బేర్ ఇన్సల్ట్ అండ్ బేర్ ఇంజరీ అంటే నాన్నగారు చెప్పేది ఏంటంటే శరణాగతి అంటే మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, ఏదైనా ఒక సంఘటన జరిగితే మంచి సంఘటన కావచ్చు చెడ్డ సంఘటన కావచ్చు, అది జరిగితే అంటే లాభం రావచ్చు నష్టం రావచ్చు సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు అనుకూల పరిస్థితి రావచ్చు ప్రతికూల పరిస్థితి రావచ్చు, అవమానము బహుమానము మంచి చెడు ఏది జరిగినా ముందు మీరు మనసు అసలు అరైజ్ అవ్వకూడదు అంటండి. శరణాగతి మార్గం ఉన్న భయభవం ఏంటంటే అసలు ఎటువంటి పరిస్థితులు కూడా మన మనసు అరైజే కాకూడదు అంటండి. అరైజ్ అయ్యాక కంట్రోల్ చేసుకోవడం కాదు, అది అరైజ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి, అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఎటువంటి సంఘటనలు మన మనసు అరైజ్ అవ్వకూడదు అంటే మనం అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాలి కదండి. ఇది చాలా కష్టసాధ్యం అని చెప్పారు నాన్నగారు, సుసాధ్యం కాదు చాలా కష్టసాధ్యము. శరణాగతి ఉండడం వేరు, శరణాగతి గురించి మాట్లాడడం వేరు. మాట్లాడడం చాలా ఈజీగా మాట్లాడచ్చు, కానీ శరణాగతి పొందడం చాలా కష్టం అని చెప్తారండి. ఒకవేళ మన కంట్రోల్ లేకుండా మనసు అరైజ్ అయితే అప్పుడు మనం విచారణ చేయాలి, ఈ తలంపు ఏనేనుకు వస్తున్నాయని. అంటే మన మనసును ఎంతో గమనిస్తూ, ఎంతో నియమిస్తూ, అలర్ట్గా ఉంటూ సాధన చేయాలంటండి. అంటే అసలు శరణాగతి అంటే ఏంటంటే, నాన్నగారు చెప్తున్నారు మీరు 100% సాధన చేస్తూ ఉండాలి, రిజల్ట్ దగ్గర మీరు శరణాగతి పొందాలంటండి. అంటే వీ షుడ్ డూ అవర్ బెస్ట్ అండ్ లీవ్ రెస్ట్ టు గాడ్. అంటే చేయవలసినంత చేసేసి, మరి నేను ఇంత సాధన చేసినా కదా నాకు ఇంకా మోక్షం రాలేదేంటి అని ఆ ఫలితాన్ని ఎదురు చూస్తూ కూర్చోకూడదంటండి. అక్కడ మనం శరణాగతి పొందాలంట, మన చేతిలో ఉన్న పని 100% చేసేసి ఫలితం గురించి మనము వదిలేయాలి, భగవంతుడికి వదిలేయాలి, అక్కడ శరణాగతి పొందాలంటదండి. అంటే మనం చేయవలసిన చేసి ఫలితం దేవుడికి వదిలేయాలంటే మనకు అనిపిస్తుంది కదండి, అదేంటి అలాగ ఏమి ఫలితం ఆశించకుండా మనం ఇలా అలా ఎలా చేస్తాము అని. అంటే భగవంతుడు ఏది ఇస్తే అదే ప్రసాదంగా స్వీకరిస్తూ అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడమే నిజమైన శరణాగతి అనమాట. అయితే ఒకరు అడిగారంట నాన్నగారిని, ఫలితం ఆశించకుండా పని ఎలా చేస్తామని అన్నదంట. అంటే మరి నాన్నగారు అంటున్నారు, మరి మనము ఇవి పంచభూతాలను చూసి నేర్చుకోవాలి, పంచభూతాలు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం గాలి నీరు అగ్ని సూర్యుడు చంద్రుడు ఇవన్నీ మన నుంచి ఏం ఆశించి జీవకూర్తికి ఇంత మేలు చేస్తున్నాయి, కనీసం నమస్కారం కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. అంటే వ్యాసుడు భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్సశ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని చెప్పాడు కదండి. అంటే ఎక్కడైతే యోగేశ్వరైన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే ధనుర్ధరైన పార్థుడు అంటే అర్జునుడు ఉన్నాడో, అక్కడ స్త్రీ ఉంటుంది అంటే లక్ష్మి ఉంటుంది, విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఇహం ఉంటుంది, పరం ఉంటుంది, మోక్షం ఉంటుంది అని చెప్పారు. అంటే ఎక్కడైతే కృషి ఉంటుందో అక్కడ కృప ఉంటుంది, ఏమీ కష్టపడకుండా ఇహం ఉండదు పరం ఉండదు అంటండి. ఏమీ కష్టపడకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ వస్తుందండి ప్రపంచంలో, ఏమీ కష్టపడకపోయినా మీరు ఏమీ ప్రయత్నం చేయకున్నా కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా అంద సమస్త జీవకోటికి ఒకటి మాత్రం వస్తుందంటండి, అదేంటంటే మృత్యు అనమాట. దానికోసం మనం ఏమీ కష్టపడవలసిన అవసరం లేదండి, ఏమీ చేయకపోయినా అది వచ్చేస్తుంది. ఏమీ అసలు మీరు సాధన అంటే శరణాగతి అంటే ఏమి చేయకుండా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది, మనకు అలా అనిపిస్తుంది. ఏమి చేయకపోతే మనకు సోమతనం వస్తుంది కానీ జ్ఞానం రాదని చెప్తున్నారు నాన్నగారు. అంటే నాన్నగారు ఇది కూడా చెప్పారు కదండి, స్వప్రయత్నము కాల పరిపక్వము ఈశ్వర కటాక్షము. అంటే మనకు మనం చేయవలసింది చేస్తూ ఉంటే, స్వప్రయత్నంగా మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కాలం కలిసి వచ్చినప్పుడు ఈశ్వర కటాక్షం వస్తుంది కదా. శరణాగతి అంటే అంత తేలికేం కాదని చెప్తున్నారు నాన్నగారు. 5 సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదుడి దీర్ఘ శరణాగతి అంటండి. మరి మనకు అంత శరణాగతి ఉందా మనం చూసుకోవాలన్నమాట. ఆ భక్తుల లిస్ట్ లో శరణాగతి పొందిన వారి లిస్ట్ లో ఫస్ట్ నేమ్ ప్రహ్లాదుడికి ఇచ్చారంటండి, తర్వాతనే భీష్ముడికి ఇచ్చారంట. మరి దుకాణం చేసింది కూడా దీర్ఘ శరణాగతి కదండి. అంటే అదే ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అని చెప్తుంది అనమాట. మీరు ఏ మార్గంలో ప్రయాణించినా కానీ, అంటే మీరు శరణాగతి మార్గం కానీ, విచారణ మార్గం కానీ, భక్తి కానీ, ధ్యానం కానీ, జ్ఞానం, అసలు ఏ మార్గంలో ప్రయాణించినా ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అని చెప్తున్నారండి. ఇప్పుడు 8 సంవత్సరాల చిన్న పిల్లవాడు ఆది శంకరాచార్య వారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 8 సంవత్సరాల చిన్న పిల్లవాడు కూడా ఎవరు లేరు, ఒంటరిగా వెళ్ళిపోయి లోకాన్ని ఉద్ధరించడానికి, అది శరణాగతి అంటే. 16 సంవత్సరాలు భగవాన్ శరణాగతి, 16 సంవత్సరాల పిల్లవాడు అరుణాచలం వెళ్ళిపోయాడు. అక్కడ నాన్నగారు అంటున్నారు, ఎండ్లో నిలబడిన పిల్లవాడు నీళ్ళలోకి రా, వచ్చి నీళ్ళలోకి రా అని పిలిచేవాడు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఒక ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏం లేదు, 16 సంవత్సరాల పిల్లవాడు వెళ్ళిపోయాడు. భగవాన్ది నిజమైన శరణాగతి అంటే బుద్ధుడు బుద్ధుడు అంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. బుద్ధుడు దీర్ఘ శరణాగతి, విశ్వామిత్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అండి. అక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ప్రస్తారు భోజనం, అక్కడ నీడ లేదు, నిలబడడానికి నీడ లేదు, కూర్చోవడానికి, అసలు చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయారండి వీరందరూ. అంటే ఇంట్లో కన్నా అక్కడ ఎక్కువ సుఖం ఉంది అనుకున్నారో, మరి అక్కడికి వెళ్ళిపోయారన్నమాట. శరణాగతి అంటే వీళ్ళది దీర్ఘ సంపూర్ణమైన శరణాగతి. సో ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అనమాట. గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటండి, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటండి, భగవంతుడు నీ కోసం పనిచేయడు, నీతోటి పనిచేస్తాడు అని చెప్పాడంటండి. అందుకే నాన్నగారు చెప్పారు ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ అని చెప్పారు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఎఫర్ట్ అయితే చేయాలండి. ఊరికే ఉంటే ఏమీ రాదు, ఇహము రాదు, పరము రాదు, మృత్యు వస్తుంది, అంతకన్నా ముందు లేజీనెస్ వస్తుంది అన్నమాట. భగవాను ఒకసారి అన్నదండి, శరణాగతి చెందడానికి దేహం అడ్డు రావడం లేదు, ఆ దేహంతో తాదాప్యం పొందే నేను అడ్డు వస్తుంది, విచారణ చేసి ఆ నేను తీసేస్తే అప్పుడు పూర్ణ శరణాగతి కుదురుతుంది. ఈ రెండు పరస్పరం సహకరించుకుంటాయి కానీ అది విరోధం ఏమీ కాదని చెప్పారండి. అయితే భగవాన్ చెప్తారండి, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఏమీ తెలియబడదు, మనము ఏ సంఘటన తెలిసినా కానీ మనం ముందు చూసుకోవాలంటండి, మన మనసు ఎలా ఉంది అని చూసుకోవాలన్నమాట. అంటే మనసు అరైజ్ అవుతుందా లేదా అని చూసుకుని అరైజ్ అయినప్పుడు విచారణ చేయాలన్నమాట. మీ అనుగ్రహం వల్ల మాకు జ్ఞానం కలగాలి అని భగవాన్ ఎవరైనా అడిగితే భగవాన్ అనేవారంట, భగవంతుడు అనుగ్రహం ఉంటే, ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే నా అనుగ్రహం ఉన్నట్టే అని చెప్పేవారంటండి. మరి ఇది భగవాన్ చెప్పింది, భగవాన్ తిండి చేతిని తిన్నానా నేను శాంతమైపోదును అరుణాచల కా, ఇది ఈ దేహగతమైన నేను, ఈ నిద్య నేను, నీకు ఆహారం, ఆహారం కోసం నువ్వు నా దగ్గరకు రానక్కర్లేదు, నేనే నీ దగ్గరకు వచ్చాను, ఈ నేను తీసుకుంటే నీకు ఆకలి తీరుతుంది, నాకు ఈ పిశాచం పీడ వదులుతుంది, ఏదేనైతే నాకు మోక్షానుభవం రాకుండా అడ్డు వస్తుందో దాన్ని నువ్వు తీసుకో, నీ అనుగ్రహం వలన మిథ్య నేను తీసేస్తే నాకు శాంతి కలుగుతుంది అని ఈ ద్విపద యొక్క మీనింగ్ అండి. తర్వాత భగవాన్ చూసి చింతించి మేము దాకు పక్కన చేసి నీ మేలు బ్రో అని ఆ నీ వేలు బ్రో అనడానికి ఇది ఒక ద్విపదం ఉంది కదండి, అది కూడా చెప్తారన్నమాట. ఏంటంటే ఒకసారి అంటండి అరుణాచలం చుట్టూరా మనము విరిప్రదక్షిణ చేసే రోడ్డు ఉంటుంది కదండి, దానికి ఇరుపక్కల మొక్కలు నాటుతున్నారంటండి. అంటే నడిచే వాళ్ళకి నీడ వస్తుంది కదా, గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి నీడ వస్తుందని చిన్న చిన్న మొక్కలు నాటుతున్నారంటండి. గిరి చుట్టూ రమణాశ్రమంలో వాళ్ళు నాటుతున్నారంటండి. అప్పుడు ఒకరు వచ్చి భగవాన్తో అన్నారంట, మీరు కూడా ఒక రెండు మూడు మొక్కలు నాటండి భగవాన్ అని అంటే అలాగే అని చెప్పి సరిసరి అని వచ్చి భగవాన్ మొక్కలు నాటుతుంటే ఒక భక్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి వద్దు భగవాన్తో నాటించద్దు ఈ మొక్కలు, అంటే ఎందుకు అంటే ఇవి చచ్చిపోతాయి, అంటే వాటికి ఇంకా మరణం వచ్చేస్తుంది, అంటే ఇంకా అవి మొలగ అవి ఇంకా చెట్లు వృక్షం అవ్వమంటండి, అంటే వాటికి జీవన్ముక్తి ముక్తి వచ్చేస్తుంది, ఆ చెట్లకి భగవాన్తో పెట్టించద్దు అని చెప్పారంట. అదేంటి అలా ఇలా చెప్పగలంటే చెప్పారంట. ఒకసారి అంటే ఉల్లిపాయలు చాలా కాస్ట్లీ అయిపోయినని ఆ రమణాశ్రమంలో ఒక ప్లేస్ లో అందరూ విత్తనాలు వేస్తున్నారంటండి లైన్ గా, అంటే ఒక నాలుగైదు లైన్లేమో ఒకరు నాలుగైదు లైన్లు ఒకరు అలా పంచుకున్నారంట విత్తనాలు వేస్తారంట ఉల్లిపాయ విత్తనాలు. తర్వాత భగవాన్ కూడా వేశారంటండి, అందరు మొక్క అందరు వేసిన విత్తనాలు మొలిచాయంట కానీ భగవాన్ ఏ మాత్రం మొలవలేదంటండి. అంటే ఆ జీవితం అక్కడికి ఎండ్ అయిపోయింది అనమాట, అంటే వాటికి ముక్తి వచ్చేసింది, మోక్షం వచ్చేసింది అనమాట. అది చూసి చింతించి మేను దాకి పక్కన చేసి అనడానికి నాన్నగారు చెప్తారనమాట. ఏంటంటే భగవాన్ టచ్ చేస్తే చాలు ఇంకా మనకి ముక్తి అనమాట. మరి అంటే జీవుడు జీవుడే జీవుడికి ముక్తి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మన శరీరము చనిపోతే ఈ శరీరం తీసి శ్మశానంలో పాత పెట్టేస్తారు కదండి. పాత పెట్టేసినప్పుడు ఈ శరీరగతమైన చేత ముగిసిపోతుంది. కానీ ఆ జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడు మరణించడు. శరీరం మరణించడం జీవుడు మరణించడు కదా. జీవుడు ఎలా మరణిస్తాడు? ఇప్పుడు మనకు ముక్తి అంటే ఏంటి? ఆ జీవుడికి మరణం రావాలి కదండి. ఆ జీవుడికి మరణం రావాలంటే వాడు మన హృదయంలో మహాశ్మశానం మన హృదయంలో ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ శిరస్సులో ఉన్న జీవుడు హృదయం లోపలికి వెళ్తాడో ఆ మహాశ్మశానంలో వాడు కాలి బూడిదవుతే వాడికి ఇంక జీవన్ముక్తి వచ్చినట్టే అనమాట. అయితే ఆ హృదయంలోకి వెళ్ళడానికి రకరకాల మార్గాలు రకరకాల ఉపాయాలు చెప్పారు కదండి. అందులో నేనెవడను అని భగవాన్ చెప్పిన ఉపాయం అనమాట. ఒకటేమో శరణాగతి చెప్పాడు, ఇంకోటేమో ఉపాయము. ఇంకో ఉపాయం ఏంటంటే నేనెవడను. నేనెవడంటే ఈ నేనుని నువ్వెవరు అని ప్రశ్నించుకుంటూ హృదయంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇన్ని జన్మలకి కారణం ఆ నేనే కదండి. మన కష్టాలకి, మన డిసప్పాయింట్మెంట్స్కి, డిఫికల్టీస్కి, మన దుఃఖానికి అన్నిటికీ కారణం ఆ నేనే. ఆ నేను వల్లనే మనకి ఇన్ని జన్మలు వస్తున్నాయి కదా. ఆ నేనుని హృదయంలోకి పంపడానికి ఒక మార్గం ఏంటంటే వాడిని అడగాలి. నువ్వెవరిని అడగాలి అంతే. ఎంక్వైరీ ఏంటి అంటే హూ ఆర్ యూ, హూ ఇస్ దిస్ ఐ అని అడగడమే వాడిని. ఇంత చిన్న విషయం అండి విచారణ మార్గం అంటే ఏంటంటే నువ్వెవరు అనే మనసుని ప్రతి సంఘటనలో దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ నేను అది అరైజ్ అయినప్పుడు హోయూ అంటే గాడ్ నిధిలో లేడు కదండి. లేనప్పుడు మనం శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు జాగ్రత్త అవసరంకి వచ్చాక ఈ నేను వల్ల మనకి ఇన్ని టెన్షన్స్ వస్తున్నాయి కదా. ఆ టెన్షన్స్ వస్తున్న ఈ నేను అడగాలి నువ్వెవరు అని. కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం అనే తలంపు వచ్చి నేనే తలంపుకి తగలక ముందే ఈ కోపం వస్తే ఈ నేనెవరని ప్రశ్నించాలి. అది మనకు అడ్డుగా ఉందన్నమాట. మన హృదయంలో ఉన్న వస్తువుని మనం తెలుసుకోవడానికి ఈ నేను అడ్డుగా ఉందన్నమాట. అంటే కుండ ఉంది, కుండలో అన్నం ఉంది, కుండ మీద మూత ఉంది. ఆ అన్నం మనం తీసుకోవడానికి అడ్డుగా ఉన్న ఈ మూతను తొలగించడమే అండి విచారణ మార్గం అంటే. హూ ఆర్ యూ, హూ ఇస్ దిస్ ఐ అని అడగడమే అనమాట. అంటున్నారు నాన్నగారు మీరు చేసి చూడండి, అసలు విచారణ మార్గం కానీ మీకు అలవాటు అయింది అనుకోండి, మీరు మీ నేను విచారణ చేయడం మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, పూజ కంటే, జపం కన్నా, ధ్యానం కన్నా విచారణ చాలా సులభం అండి. అంటే విమాన ప్రయాణం లాగా అనమాట. అంటే ఆ పూజ జపము ధ్యానం చేసేప్పుడు నేను ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. విచారణ వల్ల ఎప్పటికప్పుడు మనము ఆ నేనుని కట్ చేస్తూ ఉంటామంట, అది పలచబడిపోయేలాగా చేస్తాం. ఇదే తపస్సు అంటే. తపస్సు అంటే ఏంటంటే ఈ నేనుకి ఫుడ్ సప్లై కట్ చేయడమే. అసలు అదే కాకుండా చూసుకోవాలని అంటే నో మైండ్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. థాట్లెస్ స్టేజ్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయడం భగవాన్ చెప్పిన విచారణ మార్గం అండి. అంటే ఏదో ఒక్క మార్గంలో మనం ప్రయాణం చేయమని చెప్పట్లేదు భగవాన్. అన్నారు మీకు రెండు లెక్కలు ఇచ్చాము, ఏ లెక్క చేసినా ఒక లెక్క చేస్తే మీరు పాస్ అయిపోతారు అన్నారు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే అసలు మీరు మీకు దేహంతో తాదాప్యం పొందే నేను కదా మీకు అడ్డొస్తుంది మోక్షం రాకుండా. విచారణ చేసి ఆ నేను తీసేస్తే అప్పుడు మీకు పూర్ణ శరణాగతి కలుగుతుంది. అప్పుడాకా ఆ నేను పోకపోతే మనకు శరణాగతి కుదరదని అనుకుంటాం. శరణాగతి చాలా తేలికని, శరణాగతిలో ఉంటే అంతా ఈశ్వరుడు చేస్తాడు, మనం చేయాల్సింది ఏమి లేదనుకుంటాం. కానీ భగవంతుడు చెప్పాడు కదా, నీ కోసం పనిచేస్తేను నీ తోటి పనిచేస్తాను అని చెప్పాడు కదండి. కాబట్టి ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా కానీ ఎఫర్ట్ ఈస్ నీడెడ్. ఉషా అమ్మ, ఉషా
పర్లేదు
అయిపోయింది కంప్లీట్.
ఒక్క పాయింట్ కూడా విడిచిపెట్టలేదుగా. కృష్ణాష్టమి సెప్టెంబర్ ఫస్ట్ మొత్తం కృష్ణుడు లైఫ్, కృష్ణుడు విధానం, కృష్ణుడు భక్తులు, కృష్ణుడు టీచింగ్, భగవాన్ పుట్టుక, ఆయన జననం, ఆయన జీవించిన విధానం, ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్, ఆయన టీచింగ్, సరెండర్, ఎంక్వైరీ, దేర్ ఇస్ నథింగ్ ఫర్ ఎనీబడీ టు టాక్.
ఏదో
గంట కొట్టినట్టు ముగించేయాలని పెట్టుకున్నట్టున్నారు.
అంటే ఒక పాయింట్ కూడా మిస్ అవడం ఇష్టం ఉండదు అనమాట.
అదే అదే యాక్చువల్లీ ఇప్పుడే గ్రీష్మతో ఏదో చిన్న మెసేజ్ పెడితే అదే అన్నాను, ఒక్క పాయింట్ కూడా ఆంటీ మిస్ చేయలేదు అని. సో వెరీ బ్యూటిఫుల్ ఆంటీ. సో వారానికి సరిపడ ఫుడ్ మనం అలా మెల్లగా వినొచ్చు ఇప్పుడు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ.
అంటే నేను ఇప్పుడు ఇది విచారణ గురించి శరణాగతి గురించి ఉట్టప్పుడు చెప్పే కంటే భగవాన్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తేనే బాగుంటుంది కదమ్మా.
ఉంటుంది అవును, ఎందుకంటే ఇట్స్ లైక్ అవును రెండు రెండు సమన్వయం చేసుకుని చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు కదా, భగవాన్ ఏంటి నాన్నగారు ఏంటి. అఫ్ కోర్స్ మనకి నాన్నగారు అయితే ఇంకా అన్ని అదే అంటే పంచదార లేని ఇడ్లీ లేకపోతే సాంబార్ లేని ఇడ్లీ హూయామయ్య అయితే మనకి మొత్తం పంచపక్ష పరమాణాలు పెట్టారు గురువు గారు. ఐ మీన్ అంటే ప్రపంచంలో ఎన్ని అట్రాక్షన్స్ ఉంటాయో అంతకి మించి అట్రాక్షన్ మనకి సబ్జెక్ట్ లో చూపించి మన జీవితంలో అంటే ప్రతి సంఘటనలోని ఆయన అంటే కృష్ణుల్లా మన ఎదురుకుండా జీవిస్తూ లీలలు చేస్తూ మహిమలు చేస్తూ అలా అని మహిమల జోలికి వెళ్ళొద్దని చెప్తూ ఎక్కడ ఆగద్దని చెప్పి ఎక్కడ ప్రయాణం ఆగకుండా ట్రూత్ వైపు వెళ్ళడంలో మనకి ఎక్కడ ఏం ఆటంకం వస్తుందో చూసుకోండి. ఎవరు ఆటంకం అవుతున్నారు, మీ మనసుకు భిన్నంగా ఏదైనా ఆటంకం ఉందా, ఐ మీన్ అంటే ఎన్ని విధాలుగా మన మనసుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానికి ట్యూన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని అంతర్ముఖం చేసి లోపల ఉన్న ట్రూత్ తాలూకు మనకి ఎంతో కొంత అనుభూతి కలగజేయకపోతే అక్కడ నిలబడలేము కదా సౌగర్యంగా,
అందుకే తెలియదు కదా.
అందుకు ఆ పీస్ కూడా అనుభవింప చేసేలా చేసి ఇంక మనం ఇంకా బాహ్య దృష్టి వెళ్తే అసలు ఏమీ లేదని అర్థమయ్యే స్టేజ్ కి మాత్రం భక్తులు తీసుకొచ్చేసారు. అంటే బయట ఏమీ లేదని 100% అందరికి అర్థమైంది. ఓకే లోపల ఉన్న వస్తువు పొందడానికి టైం పట్టచ్చు
అవును,
కానీ బయట ఏమీ లేదని మాత్రం అందరికీ అర్థమైపోయింది.
అవును 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 అవును.
అంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్ డన్ అనమాట. అదే ఒక జ్ఞాని భూమి మీదకి వస్తే ఆయన పని కంప్లీట్ గా చేయకుండా విడిచిపెట్టడు అనడానికి, ఐ మీన్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ మందే జగద్గురు.
చెప్పండి. నేనేమనుకుంటా అంటే నా ఆలోచన చెప్తున్నా, ఇప్పుడు నాన్నగారు మనకి గురువుగా లభించినప్పుడుగా నాన్నగారికి 60 ఇయర్స్ ఉన్నాయి అప్పుడు. అంటే నాకు నాన్నగారు
గురువు
అక్కడ నుంచి 84 ఇయర్స్ అంటే 24 ఇయర్స్ ఆయన కంఠశోషలాగా మిగిలిపోకూడదు కదమ్మా సబ్జెక్ట్ ని. ఎంత ఆఖరి లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ వరకు మనకి అంటే స్కిన్ డిజీజ్ వరకు స్కిన్ కిడ్నీస్ లివర్ లోపల అన్ని ప్లేట్లెట్స్ దగ్గర నుంచి అన్ని మన కోసమే దారిపోతుంది, మొత్తం శరీరం అంత దారిపోతుంది. ఇంత బాగా చెప్పారు కదా. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని మనము రుచిగా ఉంది మనకి సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మనము ప్రాక్టీస్ చేయకుండా చనిపోయామనుకో మళ్ళీ పుట్టినా కూడా ఇవే వినాలి,
ఇదే వినాలి, ఇదే చేయాలి కావాలి. ఇంకా అండ్ ఇంకొకటి సౌగంధిక ఇప్పుడంటే అంటే అఫ్ కోర్స్ గురువు పూర్తయ్యే వరకు విడిచిపెట్టడు, అది మనకు వచ్చే వరకు విడిచిపెట్టడు అటు కొంచెం అటు ఇటు అన్నా కూడా మీరన్నట్టు మన కాలం వృధా చేసుకోవడం తప్పేమీ లేదు. అది పొందడానికి మన
ప్రయత్నం
ఎందుకంటే అంటే మనసును పట్టుకుని మనం బాహ్యంగా వెళ్ళిపోతే ఇంకా 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 టైం వేస్ట్ తప్ప అంటే అది మీరన్నట్టు ఒకటి లేని సున్నలు అవుతుంది మళ్ళీ. అంటే అంటే వెళ్లే దారిలో అదే నాన్నగారు అంటారు కదా, మేము ప్రోగ్రెస్ అవ్వట్లేదు అని అనుకోవడానికి లేదు, ఎలాగో మేమేమి వెనక్కి తిరిగి చూడట్లేదు కదా, లేకపోతే ఐ మీన్ అంటే మనకేమి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, లేకపోతే మనకేమి బలహీనతలు లేవు అని అనుకుని కూర్చోడానికి లేదు. ఎందుకంటే బంతిని వదిలితే ఇప్పుడు ఎటు పళ్ళం ఉంటాడు బంతి వెళ్ళిపోతుంది. సో ఆగి నేను నేనేం నష్టపోవట్లేదు అనుకుంటే నువ్వు డిటీరియేట్ అయి తీరుతావు, నువ్వు ప్రోగ్రెస్ కోసం నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే.
అవును
అంటే ప్రోగ్రెస్ కోసం ఎఫర్ట్ పెట్టకపోతే నేను బానే ఉన్నాను కదా అనుకోవడానికి బానే ఉండవు, నువ్వు దిగజారుతావు.
అవును
సో ఎఫర్ట్ ఈజ్ మస్ట్.
అవును
ఎందుకంటే ఎఫర్ట్ చేస్తూ ఉంటేనే నీకు దయ నీకు యాక్టివ్ గా లైవ్ గా తెలుస్తూ ఉంటుంది.
అవును
లేకపోతే
ఇంకో కూడా చేయాల్సిందే కదమ్మా, ఇదే చేయాలి. ఇలాగే సత్సంగాలు చేసుకోవాలి, ఇలాగే చేసుకోవాలి, ఇదే టీచింగ్, ఇదే సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ లేదు, ఇదే
ఇదే
జన్మ వరకు ఎందుకు, ఇంకో జన్మ వరకు ఎందుకు ఆగడం, చేసేస్తే అయిపోతుంది.
అదొకటి, పరిస్థితులు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు, ఇప్పుడు కనీసం మనకి తెలిసి అంటే సహకరిస్తుంది కదా జీవితం. ఐ మీన్ అన్ని అంటే నాన్నగారు అంటారు కదా, అన్ని సౌకర్యాలు ఉండి అంటే లైట్ ఉండి నువ్వు బాగా అదే నువ్వు నీ చదివి నువ్వు అభివృద్ధిలోకి రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని టైంలో నువ్వు ఎలాగా బాగుపడతావు. ఇంకా యు కెనాట్ పోస్ట్పోన్.
ఇంత అన్ని పరిస్థితులు అంటే పరిస్థితుల సంబంధం ఏంటి మనసులో లోపల పంపడానికి,
సంబంధం లేదు. నాన్నగారి సమక్షంలో మనకి ఆయన అంత వర్క్ చేసి అన్ని అడ్రస్ చేసి కుటుంబ పరిస్థితి అది నేను చెప్పేది ఇప్పుడు. అంటే మనకి తెలిసి ఈ జీవితంలో అన్ని ఆయన చేసి సమకూర్చి ఉంచారు.
అవును,
అంటే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు.
అవును, అదే నా ప్రశ్న.
అవును,
నేను రోజు ఆలోచిస్తుంది ఇప్పుడు చేయకుండా ఇంకెప్పుడు చేయాలి, ఇంకా టైం కూడా అయిపోతుంది, సంధ్య సమయం వచ్చేసింది, చీకటి పడే టైం వచ్చేసింది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము. సో ఇప్పుడే ఇవే అవకాశాలు అన్ని బాగా ఉన్నాయి, బోర్డు టైం ఉంది. ఆ పరిస్థితి బాహ్యంగా పరిస్థితి ఎలా ఉన్నా గానీ మనసులో లోపల పంపడం ఎంత బాగుంటుంది సబ్జెక్ట్.
అంటే
వెవ్వరు అని ఆడమే మనసును పట్టుకుని వెవ్వరు అంటే అయిపోతుందమ్మా, అసలు విచారం భయపడిపోతారు భక్తులు చాలా మంది. అసలు నువ్వు అయిపోతుంది
ఏ సంఘటనలేదు,
మన మనసులోనే ఉన్నారు, మన లోపలే ఉన్నారు. వాడిని అసలు ఎవరు నువ్వు రాత్రిలేము ఇప్పుడు వచ్చి ఇన్ని పెత్తనాలు చేస్తున్నావు మా మీద, అసలు ఎవరు ఉంటే
అయిపోతుంది.
ఎంత సింపుల్ కదా,
సింపుల్, జస్ట్ నీ వెనక్కి తిప్పి అయిపోయావు
అంతే. అర్థం అయితే చాలా సింపుల్ అమ్మ, అర్థం పోకపోతే ఇదే చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది.
అండర్స్టాండింగ్ కదా. నోను, అర్థం అంటే అర్థమయ్యేలే నాన్నగారు అదే ఇంకా నోట్లో అత్తిపండు ఒలిసి పెట్టినట్టు సబ్జెక్ట్ మనకి జీర్ణించేలా కూడా చేశారు. అయితే మనకి ఏంటంటే అంటే అంత విలువ తెలియకుండా మొత్తం ఇచ్చేసారు కదా, అందుకు కొంత డిలే అనమాట. అంటే విలువ అంటే మనం ఆకలి అంటే మనం కష్టపడి ఆకలి వేసి ఫుడ్ పెడితే అది వేరుగా ఉంటుంది.
అవును, మనం ఏమి కష్టపడకుండా అన్ని వడ్డించే,
ఏమి కష్టపడకుండా అన్ని వడ్డించేసి అన్ని పెట్టేస్తే మనం దీర్ఘంగా తినచ్చు అనుకుంటున్నాం అనమాట. అది అంటే
వండర్ఫుల్ గురు, వండర్ఫుల్ టీచింగ్, వండర్ఫుల్ గురు.
డెఫినెట్లీ డెఫినెట్లీ వి హావ్ టు హియర్ అండ్ నౌ, హియర్ అండ్ నౌ. ఎందుకంటే అంత వైభవాన్ని మనం ఎందుకు కోల్పోవాలి, ఇప్పుడే అది సొంతం చేసుకోవచ్చు కదా. అంటే వ్యర్థమైన తలంపులు, అవును వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వ్యవహారాల చుట్టూ మనం మనసు పెట్టకుండా ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడ దాన్ని పంపితే కదా దానికి ఆ వైభవం పట్టేది. సో మనం మాటలు చెప్పుకోవడం ఒక ఎత్తు, ఆ వైభవాన్ని మనం జుర్రుకుని అనుభవించడం ఒక ఎత్తు. సో విత్ ఇన్
అంటే ఎందుకు విత్ ఇన్. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమః స్కందాయ విద్మహే రుచి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.
థ్యాంక్ యూ.
ఓకే అమ్మా, ఓకే అమ్మా, బై
బై.